24వ వచనం. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జిబూల్ వలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరొకని వలన కాదండ్రి. వందనాలు.
ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లా లేను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. ప్రైజ్ లార్డ్ అన్న.
జస్ట్ అన్న రాంబాబు బ్రదర్ ని అడ్మిట్ చేయండి. విజయ అన్న, క్రాంతి అన్న 26.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. సాతాను సాతానును వెళ్లగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం మేలాగు నిలుచును. ప్రైజ్ లార్డ్.
నేను బయల్జెబూల్ వలన దయ్యమును వెళ్ళగొట్టుచున్నట్లా మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులే ఎందు. దేవుని ఆత్మ వలన నేను దయ్యమును వెళ్ళగొట్టుచున్నట్లా నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది.
ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలోనికి చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు.
కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు. మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ప్రైజ్ లార్డ్ అన్న.
చెట్టు మంచిది మంచిదని ఎంచి దాని పండును మంచిది అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని చెడ్డది అని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. ప్రైజ్ లార్డ్ సార్.
సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును.
అలాగే రాంబాబు బ్రదర్ 36 వచ్చినారు.
నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నందుదువు.
థ్యాంక్ యూ. స్టడీ టీమ్ అందరూ చక్కగా మీకు ఇవ్వబడి వచ్చిన దోషాలు లేకుండా స్పష్టంగా చదవగలిగారు. మనం నిన్నటి దినాన 26వ వచనం వరకు మనం ధ్యానం చేసాం. మిగతా ఇప్పుడు 10 వచనాలు పైన ఉన్నాయి కాబట్టి సార్ వందనా సార్, ఒకసారి 2 మినిట్స్ రివ్యూ చేయమంటారా సార్? ఎదుటి తీసుకుంటారు.
తీసుకో రివ్యూ చేయి.
మనం నిన్నటి దిన మొదట ధ్యానం చేసిన విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది కాదు. 23వ వచనం నుంచి దావీదు కుమారుడు కాడా అని అక్కడున్న జనులు ఎందుకన్నారు ఆ మాటకు అర్థం ఎలా చేసుకోవాలన్న దగ్గర ఆయన మెస్సియాగా సూచన ప్రాయంగా వాళ్ళు గుర్తించారని, అలాగే మత్తయి 1:1 దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావరని చెప్పి రెండు విషయాలు మనం ప్రస్తావించారు. ప్రధానమైన విషయంగా వాళ్ళు ఆశ్చర్యపడిన విషయంగా మెస్సియాగానే మనం గుర్తించామని, మనం జీనియాలజీగా బట్టి గాక దావీదు వంశం నుండి రాబోయే మెస్సియాగా వాళ్ళు గుర్తించారని చెప్పాం. అలాగే దయ్యం పట్టిన వారిని దయ్యం వెళ్ళగొట్టడం స్వస్థతగా అనుకోవచ్చారి దగ్గర శరీర స్వస్థత ఆత్మీయ స్వస్థత రెండు ఉన్నాయి. దయ్యం పట్టినప్పుడు శరీరమైన బలహీనత కూడా రావచ్చు, అన్ని విషయాల్లో కూడా అలా రావాలి అని గ్యారంటీ లేదు, కానీ సాతాను పట్టినప్పుడు శరీర బలహీన రావచ్చు, లేకపోతే అనారోగ్యం రావచ్చు, అంగవైకల్యం రావచ్చు అనే విషయాలు మత్తయి 12:22 అలాగే మత్తయి 13:11 విషయాలని మనం ప్రస్తావించాం. అలాగే ఇప్పుడు కూడా దయ్యాలు ఉన్నాయా, లేకపోతే 3వ ప్రశ్న దయ్యం పడితే అంగవైకల్యం ఏమైనా వస్తుందా అన్న దగ్గర రావచ్చు, అన్ని సందర్భాల్లో రాకపోవచ్చు అని కూడా మనం నేర్చుకున్నాం. ప్రతి అంగవైకల్యం దయ్యం వలనే వస్తుందా అన్న దగ్గర కాదు, దయ్యం వలన కూడా అంగవైకల్యం వచ్చే అవకాశం ఉందని మనం అందరూ మాట్లాడారు. ఇప్పుడు కూడా దయ్యాలు ఉన్నాయా అనే దగ్గర అందరూ కూడా ఏకీభవించి అందరూ ఉన్నాయన్నారు. అయితే దయ్యం ఒక వ్యక్తిలోకి ఎందుకు వస్తుంది అన్న దగ్గర బలహీనత రావాలని కొంతమంది చెప్పారు, అలాగే మనిషికి హృదయాన్ని ఖాళీగా ఉంచుకోవటం వల్ల అనేది చెప్పారు. ఎందుకు పడుతుంది అనే దగ్గర ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం దురాత్మలతో మనం పోరాడటం ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందని కూడా మనం మాట్లాడారు. తర్వాత దయ్యం దేవుడిగా ఆరాధించబడుతున్నదా అనే మాట, ఎందుకంటే బయలుదేరు వలన మనం వాళ్ళు ఫిలిస్తీన్లు బయలుదేవతను వాళ్ళు ఆరాధించేవాళ్ళు, ఆ దేవతనే పరిసయ్యులు దెయ్యంగా దెయ్యాలకు అధిపతిగా పిలిచారు. దెయ్యాలకు అధిపతిగా ఉన్నవారు దెయ్యంగా దేవుడిగా ఆరాధింపబడుతున్న ఆ దినాలు, మరి నేటి దినంలో కూడా దెయ్యంగా దెయ్యాన్ని దేవుడిగా ఆరాధించబడుతున్నాయా అని సార్ అడిగారు. దానికి అవుననే జరుగుతున్నాయని స్పష్టంగా మనం తెలుసుకున్నాం. అలాగే విరోధంగా వేరుపడిన రాజ్యం పాడైపోవును అనే దానిని గురించి వివరణ ఇవ్వమని నవ్వేరాని సిస్టర్ గారు చెప్పినప్పుడు, ఇది కామన్ ప్రిన్సిపల్ అని, సాధారణ సూత్రం అని, అది మనం కుటుంబానికి కుటుంబం ఏర్పడినప్పుడు పాడైపోతుంది, రాజ్యానికి రాజ్యం వేరైపోయినప్పుడు పాడైపోతుంది, పట్టణానికి పట్టణం వేరైపోతుంది, ఇది జస్ట్ కామన్ ప్రిన్సిపల్ గానే మనం తీసుకున్నాం. అయితే 9 ఇది ఐక్యత గురించి చెప్తున్నప్పుడు సంఘాలన్నిటి గురించి మాట్లాడుతూ సంఘాలన్నీ ఐక్యంగా కలిసి ఉన్నాయా అనేది మనం మాట్లాడాం, కానీ చాలా బలహీనంగా ఉన్నాయని, కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని, విడిపోయిన పరిస్థితిలో ఉన్నాయని మాట్లాడుతూ మన ఎస్ఎఫ్జే గురించి కూడా మనం ఆశాభావంగా మనం మాట్లాడగలిగాం. ఎస్ఎఫ్జే 2 రాష్ట్రాల్లో ఎంతగా సహవాసాలు కట్టబడి ఏకదాటిగా వెళ్తుందంటే దేవుని కృప, మనం ఐక్యంగా ఉన్నామని బలమైన సాక్ష్యాన్ని మనం విన్నాం. అలాగే కొన్ని ఎస్ఎఫ్జేలు బలహీనతలు ఉన్నాయన్న దగ్గర ఆ విషయం నీకు ఎందుకు తెలిసింది అనేది చాలా నాకు ఆ మాట మనకు దేవుడు నిన్ను నేర్పించినట్టు అనిపించింది. మనం ఏదో చేయాలి, మనం ఏదో సరిచేయాలనేది గ్రహించాలనేది సార్ చెప్పే మంచి విషయం. చివరిగా చాలా బాధ కలిగించే విషయంతో మనం ముగించాం. ఏంటంటే 2000 దయ్యాలు దయ్యాలు కలిసి ఏకమయ్యి ఐకమత్యమయ్యి ఒక ఆత్మను నశింపజేయటానికి కూడుకుంటే దయ్యాలు కలిసి ఉన్నాయి, దేవుని బిడ్డలు కలిసి లేరనే చేదు వార్తతో నిన్నటి దినాన్ని మనం బైబిల్ స్టడీ ముగించుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిపోయిన వచనాలు మనం ధ్యానించేద్దాం. ఓవర్ టు సార్ మహేష్ సార్. సార్ వందన సార్.
నా వాయిస్ వస్తుందా? అందరికి ప్రభు నామములో ఈ 2వ రోజు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ స్టడీ నడిపిస్తా ఉన్న సహోదరుడు ఇమానియల్కి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్టడీ టీమ్ గా ఉన్న 10 మందికి కూడా నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. పార్టిసిపెంట్స్ కూడా నేను వెల్కమ్ తెలియజేస్తున్నాను. పార్టిసిపెంట్స్ కూడా మీరు పాల్గొనడానికి చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది, తప్పకుండా మీ అభిప్రాయాలు చాట్ బాక్స్ లో తెలియజేయండి. వాటిని కూడా మేము గౌరవించి వాటిని కూడా డిస్కషన్ లో తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. మనం నిన్న వాక్య భాగాల్లోంచి 22 నుంచి 26 వరకు స్టడీ చేస్తూ వెళ్ళాం. 27 నుంచి 37 వరకు మనం డిస్కషన్ చేయాలి. ఒక మాట ప్రార్థన చేసుకుందాం, తర్వాత వచ్చండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవ, దయ కలిగిన రక్షక, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీ ఆశ్చర్యకరమైన కృపలో మీరు మమ్మల్ని ప్రభా అనుదినము ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. నిన్న దినపు బైబిల్ స్టడీ మాకు ప్రభా ఆలోచింపజేసే రీతిగా మీరు ఉంచారు, మీకు వందనాలు. మా ప్రభు మీకు వందనాలు. మేము దయ్యాల్లో ఉన్న ఐక్యతను చూడగలుగుతున్నాం, సంఘాల్లో ఉన్న అనైక్యతను కూడా చూడగలుగుతున్నాం. ప్రభు మా మధ్య మాత్రం లేకుండా ఆయన మా వల్ల ఐక్యతే ఉండదు తప్ప అనైక్యత ఏమాత్రం కారణం కాకూడదని కూడా మేము మీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. బైబిల్ స్టడీలో ఆస్థ వచ్చిన ప్రియులందరూ బలపరచండి. స్టడీ టీం శశికాంత్ను, నాగేశ్వరరావు బ్రదర్ని, నవి ఆశిస్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రాంతి కుమార్ని బట్టి, లావణ్యని బట్టి, అనిల్ బ్రదర్ని బట్టి, రత్న ప్రసన్నను, కిరణ్ డేవిడ్ సార్, స్వరూప, రాంబాబు వీరందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ పరిచర్య చేయడానికి నిబిడలు బాధ్యతలు తీసుకుని ప్రయాసపడతా ఉన్నారు. వాక్యంలో బలవంతం చేయండి, పరిచర్లు బలవంతం చేయండి, సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మనం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన సమయాన్ని కలిగి ఉన్నాం, కాబట్టి మీరు తప్పకుండా దాన్ని సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తూ ఉమ్మడి హైదరాబాద్ సహవాసాల వార్షిక ఆరాధన కలిగి ఉన్నాం 26వ తేదీన. దాని కొరకు సిద్ధపడతా ఉన్నాం. ప్రత్యేకంగా ఉమ్మడి హైదరాబాద్ సహవాసాల కొరకు ఆ మహాపట్నాల్లో గొప్ప కార్యాలు మనం చూడాలని కూడా ఆశతో ప్రార్థన చేద్దాం. 26వ వచనం వరకు నిన్నటి దినమందు మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. 22 నుంచి 26 వరకు డిస్కస్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే మాట్లాడచ్చు, సందేహాలు లేకపోతే 27, 28 మన ముందుకు వెళ్దాం. 27, 28 లావణ్య, నీ వాక్య భాగంలో నీకేమైనా మాట్లాడే ఉన్నాయమ్మా?
సార్ ప్రైజ్లో సార్, డౌట్స్ అయితే ఏం లేదు సార్, క్లారిటీ.
చాలా సంతోషం. మీరు అధ్యయనం చేసి క్లారిటీతో ఉంటే మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే అడుగుతా. సో లావణ్య 27, 28 తన పోర్షన్ మీద తనకి క్లారిటీ ఉంది. మీకేమైనా మాట్లాడినా, ప్రశ్నలున్నా, లేకపోతే మీరు ఏమైనా స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా బాగుంటుంది, తనకి తన కూడా క్లారిఫై చేయగలుగుతాడు. ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడే ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ప్రశ్నలు కానీ స్టేట్మెంట్స్ కానీ ఉన్నాయా? స్టడీ టీం రైట్, చాట్ బాక్స్ లో మాట్లాడండి. ఎవరు అన్మ్యూట్ అయ్యారు?
కుమారులు ఎవరి వల్ల వాటిని వెళ్ళగొట్టుచున్నారని అడుగుతున్నారు. అంటే వాళ్ళకు కూడా అధికారం ఉందని చెప్తున్నారా అన్న? అంటే ఎట్లా తీసుకోవాలన్నది?
అదే మాట సుస్తాన్న కూడా అడుగుతా ఉంది. మీ కుమారులు ఎవరి వల్ల వాటిని వెళ్ళగొట్టుచున్నారు అని ఉంది. ఎక్కడ వెళ్ళగొట్టారు? వెళ్ళగొట్టుంటే దేవుని ఆత్మ సహాయంతో వెళ్ళగొట్టారా? ఈ వచనం ఎలా అర్థం చేసుకోవాలి? బాగుంది. యేసుక్రీస్తు ప్రభు దెయ్యాలు వెళ్ళగొట్టారు, దాన్ని మనం చూసాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మీ కుమారులు దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు అని అంటున్నారు. అది దాని అర్థం ఏంటి అని అడుగుతున్నారు. నువ్వేమైనా లావణ్య సమాధానం చెప్తే బాగుంటుంది.
ఇక్కడ పరిసయ్యులు వాళ్ళు ఇక్కడ ప్రభువు దయ్యములను వెళ్ళగొట్టుచున్నారు ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ మా యొక్క శిష్యులు వాళ్ళు కూడా దయ్యాలను వెళ్ళగొట్టారు. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ప్రభువు కోసం ఈ నీ శిష్యుడు కాని వాళ్ళు ప్రభు శిష్యుడు వచ్చి నీ శిష్యుడు కాని వాళ్ళు అక్కడ ఏమంటారు బాప్తిసం ఇస్తున్నారు, అలాగే నీ నామం పేరట వాళ్ళు ప్రకటిస్తున్నారు అని చెప్పినప్పుడు ప్రభువు వారిని ఆటంకపరచద్దు అని చెప్పి చెప్తారు. వీరు ఇక్కడ పరిస్థితులు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా వాళ్ళ శిష్యులు కూడా దయ్యాలు వెళ్ళగొట్టుచున్నారని చెప్పినప్పుడు వాళ్ళు ఎవరి వాళ్ళని వెళ్ళగొట్టుచున్నారని ఇక్కడ ప్రభువు ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూడగలం సార్. అయితే రిఫరెన్స్ మనకి నేను కొంచెం చూసి చెప్తాను సార్.
లావణ్య నువ్వేదైనా చెబితే నేరుగా సూటిగా స్పష్టంగా చెప్పాలి, అంత తప్ప ఏదోటి చెప్పడానికి ట్రై చేయడం కూడా కాదు. ఇలాగని చూసుకో గాని ప్రశ్న అడిగాను అర్థమైందా? ప్రశ్న అర్థమైతే మీ కుమారులు ఎవరి వలన దెయ్యాలను వెళ్ళగొట్టుచున్నారు అన్న మాటనే ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎవరు ఆ కుమారులు? మిగతా వారు కూడా దెయ్యాలను వెళ్ళగొడతారా? అది ప్రశ్న.
అక్కడ కుమారులు అనేటప్పటికి వారి యొక్క వారికి జన్మించిన వారాగా చూసుకోకూడదు సార్. ఇక్కడ కుమారులు అంటే వారికి సంబంధించిన శిష్యులు వారిని వెంబడించే వారుగా మనం ఇక్కడ తీసుకోవాలి సార్.
వారు అంటే ఎవరు? వారు అంటే ఎవరు? ఆ పరిసయ్యుల శిష్యులు దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు అంతేనా?
అవును సార్.
ఓకే, పరిసయ్యుల శిష్యులు దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు. ఇంకెవరైనా మాట్లాడతారండి? 27వ వచనంలో మీ కుమారులు ఎవరి వలన దయ్యాలు వెళ్ళగొట్టుచున్నారు. సో దాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది.
సార్, లావణ్య సిస్టర్ చెప్పింది ఇక్కడ అపోస్తుల కార్యములు 19:13-16 సార్, పరిసయ్యుల వాళ్ళ శిష్యులే ఆ వెళ్ళగొట్టినారు అక్కడ. వాళ్ళ కోసం సార్ చెప్తాను సార్. యూదులైనా సెర్కియస్ ఒక తన ప్రధాన యాజకుని కుమార్, ఇక్కడ మాంత్రికులు వీరందరూ కూడా ఉన్నారు దేశ అక్కడ సంచరిస్తున్న వాళ్ళు. అప్పుడు యూదులు వచ్చి పౌలు ప్రకటించిన దానికి
వెళ్ళగొట్టారు
సార్, 15లో వెళ్ళగొట్టారు. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తించడానికి వెళ్ళగొట్టలేరు, వాళ్ళతో చెప్తుంది వాళ్ళు వెళ్ళినప్పుడు మీరు ఎవరన్నారని
ప్రశ్నించారు. తీసుకున్న వాక్య భాగంలో దయ్యం వెళ్ళిపోలేదు, యేసుక్రీస్తు ప్రభు మీ కుమారులు దెయ్యాలు వెళ్ళగొట్టడం ట్రై చేస్తున్నారు కదా అనలేదు, ఇక్కడ వెళ్ళగొడుతున్నారు అన్నారు ఆయన. నేను అది అడుగుతున్నాను, అంటే జనరల్ గా ఏమంటాము, యేసయ్య దెయ్యాలను వెళ్ళగొట్టాడు, బాగుంది, పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీద ఉంది, ఆయన వెళ్ళగొట్టగలిగాడు, ప్రవచనం ఉంది, అది ఓకే. ఆయన కాకుండా మరొకరెవరు దయ్యాలు వెళ్ళగొడుతున్నారు అని ఉంది. ఎవరు వారు? మీ కుమారులు అంటే పరిసయ్యుల శిష్యులు అని మీరు
అన్నారు.
పరిసయ్యుల కుమారులు, పరిసయ్యుల
శిష్యులు,
పరిసయ్య శిష్యులు వెళ్ళగొడుతున్నారు అని అంటారు. ఇంకెవరైనా మాట్లాడతారండి?
పరిసయ్యుల దగ్గర శిష్యులక్యం చేసేవాళ్ళు మాంత్రిక విద్య కూడా నేర్పించే ఒక అలవాటు ఉందని నేను చదివాను సార్. అయితే నాకు 2 పాయింట్లు మీ కుమారులు అన్న దగ్గర 2 పాయింట్లు వచ్చినాయి. ఫస్ట్ ఏ కుమారులు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు 10వ అధ్యాయంలో అది వాళ్ళకి అధికారం ఇచ్చి 70 మందిని లోకసభలో 70 మందిని పంపి దయ్యాలను ఎల్లగొట్టడానికి స్వస్థపరచడానికి అధికారం ఇచ్చారు. వాళ్ళ ఆ దృష్టితో ముందుగా ఆలోచించాను, కానీ వాళ్ళు ఎల్లగొట్టిన యేసు ప్రభు నామాన్ని కాబట్టి వాళ్ళని తీసుకోవడానికి లేదు. మరి ఇంకెవరైనా ఉన్నారని చూస్తే ఇప్పుడు సిస్టర్ గారు చెప్పిన దానికి ఆ వచ్చిన అపోస్తలుల కార్యములు 19:13 అక్కడ ఒక మాట రాయబడింది, దేశ సంచారులను మాంత్రికులనైనా కొందరు యూదుల్లో కూడా ఆ విద్యను అభ్యసించేవారు ఉన్నారని. ఎల్లగొట్టినా ఎల్లగొట్టినట్టు ఎక్కడ కూడా మనకు వాక్యాధారం కనిపించలేదు, కానీ ఆ విద్యను అయితే అభ్యసించే వాళ్ళు ఉన్నారు. అక్కడ అడపదడప జరుగుతుంది ఉండొచ్చు, అందుకే ఆ విషయాన్ని ప్రస్తావించి ఉంటారు.
అది దేవుని రాజ్యం అంటావా ఇమానియల్? వారు మాంత్రిక విద్య ద్వారా దెయ్యాన్ని వెళ్ళగొట్టడం అది దేవుడి రాజ్యం అంటావా? ఎందుకంటే 28వ వచనంలో మీ కుమారులు దేవుడు దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నారు కాబట్టి వారు మీకు తీర్పర్లు, దేవుని రాజ్యం మీ వచ్చికి వచ్చింది అని ఆయన మాట్లాడుతున్నాడు కదా.
అవును సార్, అవును సార్. అయితే వాళ్ళు దేవుని శక్తితోనే వీళ్ళు పనిచేస్తున్నారని పరిసయ్యులు నమ్మే, మీరు నమ్ముతున్నారు కదా అని అర్థంతో ప్రభు మాట్లాడుతున్నారు సార్. మరి
సామ్యూయేలు చాలా చక్కటి వాక్యాన్ని పంక్వోట్ చేశాడు, అది రిలెవెంట్ గా ఉంటది, చదివితే బెటర్. రెండోది స్టడీ లీడర్ గా ఉన్న ఇమ్మానుయేలు చివరిలో మాట్లాడాలి, ఎవరు మాట్లాడకపోతే మాట్లాడాలి, అందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడాలి. నువ్వు మధ్యలో ముందుగా మాట్లాడడం కంటే కూడా వాళ్ళని మాట్లాడిపించడం ప్రయోజనకరంగా ఉంటది. ఒక చదవండి, Luke 9:49-50 సామ్యూయేలు చాట్ బాక్స్ లో కోట్ చేశాడు, చాలా రిలెవెంట్ గా ఉంటది ఈ ప్రశ్నకు, చదివితే బాగుంటది. లావణ్య ఎవరైనా చదవచ్చు.
యోహాను, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పాను. అందుకు యేసు, మీరు వానిని ఆటంకపరచుకోడి, మీకు విరోధి కాని వాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను.
రాంబాబు, థ్యాంక్ యూ. ఇదేమైనా మనం ఆలోచించగలిగితే బాగుంటది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, ఓకే. కానీ యేసుక్రీస్తు ప్రభుతో లేకుండా, యేసుక్రీస్తు ప్రభుతో లేకుండా వెంబడించకుండా వేరొకరు కూడా దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, దాన్ని యేసుక్రీస్తు ప్రభు సమర్థించి మాట్లాడుతున్నాడు. ఏమైనా ఆలోచించగలిగితే బాగుంటది.
సార్, ఇక్కడ ఆయన పేరిట వదలగొడుతున్నారు వాళ్ళ సొంత జాతి కాబట్టి, ఆయన అంటే ప్రభు దారి జరుగుతాయని వాళ్ళు విశ్వసిస్తున్నట్టుగానే ఉంది సార్.
అట్లాగే ఏదో ఒకటి చెప్పండి, మీరు కన్ఫ్యూజన్ పెట్టి మళ్ళా డైలమాలో కాకుండా నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా
అభిప్రాయపడుతున్నాను. వీళ్ళు ఏకీభవిస్తున్నారు అంటే ఆయన ఏకీభవిస్తున్నారు, నాకు అభిప్రాయం వచ్చింది సార్. ఇక్కడ వ్యతిరేకంగా లేరు వాళ్ళు.
రైట్ ముందుకు వెళ్దాం. మరి ఈ ప్రశ్న అడిగిన శశికి ఏమన్నా క్లారిటీ వచ్చిందా? శశి,
ఇమ్మానుయేలు చెప్పిన దాన్ని బట్టి కొంచెం క్లారిటీ వచ్చింది.
ఇమ్మానుయేలు చెప్పిన క్లారిటీ ఒకసారి చెప్తే మిగతాలు కూడా అర్థమవుతుంది.
అన్న, ఇక్కడ మీ కుమారులు అన్న దగ్గర వాళ్ళ శిష్యులు అనుకోవచ్చు అన్న, మన పరిశైలు వాళ్ళ శిష్యులు అనుకోవచ్చు, వాళ్ళు దయ్యంగా
అదే పరిశైల శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొడతారా, వాళ్ళు వెళ్ళగొట్టారా అన్న మాట దగ్గర మరి కొంచెం ఆలోచించాలి. ఇంకెవరైనా మాట్లాడతారా?
ప్రైజ్లాడనా?
క్రాంతి, ప్రైజ్ అడుగుతా.
ఇప్పుడు పరిసయ్యులు అంటే వాళ్ళు కూడా ధర్మశాస్త్ర నిపుణులు ఉన్నారు కాబట్టి మానవ సాంప్రదాయాలని వాళ్ళు ఫాలో అవుతూనే ధర్మశాస్త్రాన్ని కూడా వాళ్ళు ఏకీభవించేవారు కదన్న, అందుకోసమే వాళ్ళు యేసుని వ్యతిరేకించినప్పటికీ దేవుని యందు కొంతమంది ధర్మశాస్త్రాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళలో కొంతమంది దేవుని శక్తితోనే దయ్యాలను వెళ్ళగొడుతున్నారని నేను అనుకుంటున్నాను.
ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువులో వారు రాకపోయినా వెంబడించకపోయినా ఆల్రెడీ అంతకుముందు నుంచి ధర్మశాస్త్ర గ్రంథం ఉంది, అంతకుముందు నుంచి ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, వారు కూడా దెయ్యాన్ని వెళ్ళగొట్టగలుగుతున్నారు అని క్రాంతి అంటాడు. ఇది ఆలోచింపదగ్గ విషయమే. రైట్, దీని మీద మీరు ఆలోచించవచ్చు. మనకు ఒక కొత్త సంగతి గానీ ఉంది, మనకు కొత్త కానీ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుకు ముందటి భక్తులు యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్న పాత నిబంధన గ్రంథాన్ని వెంబడిస్తూ ఉన్న యేసయ్యని ఎరగని యోహాను శిష్యులు, లేకపోతే మిగతా వారు కూడా దెయ్యాల మీద ఆధిపత్యం కలిగి ఉన్నారు అని ఈ వాక్యంలోంచి మనం చూస్తున్నాం. బాగుంది, ముందుకెళ్దాం. మరి ఏమైనా ఇంకా ఏమైనా క్లారిటీ ఇవ్వగలిగితే మాట్లాడండి, ఇమానియల్ కూడా మాట్లాడవచ్చు, ఏం లేకపోతే మనం ముందుకెళ్దాం. ఇక్కడ దీన్ని మనం ఏదో రకంగా ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు తెలియని సంగతిని కన్ఫర్మ్ చేయలేం, అభిప్రాయాలు చెప్పగలుగుతాం, అంతవరకు వెళ్ళగలం. అక్కడ
ఆధారం లేనప్పుడు ముందుకెళ్ళటం బెస్ట్ సార్. అయితే పరిశైలి ఒకే ఒక దేవుణ్ణి నమ్ముతారు కాబట్టి, వాళ్ళు శిష్యులు కూడా ఆ దేవుణ్ణే నమ్ముతారు కాబట్టి వాళ్ళు చేసేది దేవుని ద్వారా జరుగుతుందని వాళ్ళు నమ్ముతారు. ఆ విషయాన్ని ప్రభు ప్రస్తావించారు.
తను ఉపేంద్ర ఏమంటాడంటే, ప్రభు శిష్యులకు ప్రభు పక్షంగా ఉన్న వారికి దయ్యాలు వెళ్ళగొట్టే శక్తి ఉంటుంది, పరిశైల శిష్యులకు కాదు అన్న అభిప్రాయం అని తను అంటాడు. శిష్యులకు ఎలాగా లోబడ్డాయి విషయం అర్థమైంది. రైట్ 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 రైట్, బాగుంది, బాగా మాట్లాడుతున్నారు, బాగా ఆలోచిస్తున్నారు. అక్కడ ఒక మాట ఏమంటారంటే, ఈ లుకాస్ వార్త 9:49 నుంచి, మీ పేరట దెయ్యాలను వెళ్ళగొట్టగా మేము చూచి తిని ఆ మాట రాయబడింది. ఇందాక మీరు కోట్ చేసిన అపొస్తలుల కార్యాలు 19:1 కూడా వారు యేసు నామమును దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ట్రై చేశారు, దెయ్యం పోలేదు. కానీ లుకాస్ వార్త 9:49 యేసుక్రీస్తు ప్రభు బృందంలో లేని వారే ఆ యేసయ్య నామంలో దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు అన్న మాట కూడా మనకు అనిపించింది. సరే, ఇక్కడ వరకు మనం కొంత అలా ఉంచుతాం. ఇంకొక ప్రశ్న, లావణ్యకు సూటిగా నా ప్రశ్న ఏంటంటే, మనం కూడా దెయ్యాన్ని వెళ్ళగొట్టగలుగుతామా? లావణ్య
సార్, వెళ్ళగొట్టగలుగుతాం. దేవుని ఆత్మని పొందుతున్న ప్రతి ఒక్కరూ శక్తి పెంచుకుంటారు.
మనం కూడా దయ్యాన్ని వెళ్ళగొట్టగలుగుతాము అని లావణ్య అంటుంది. మీలో ఎవరికైనా అనుభవం ఉంటే, 10 మందిలో మేము ప్రార్థన చేస్తే దయ్యం పోయిందన్న అనుభవం ఏదన్నా ఉంటే మాట్లాడినా బాగుంటుంది. ఈ అభిప్రాయం మీద, ఈ ప్రశ్న మీద మీరు మాట్లాడినా కూడా బాగుంటుంది. అనిల్ వరంగల్ నుంచి అంటాడు, బయల్జెబూల్ వలన దయ్యాన్ని వెళ్ళగొట్టేవారు ఉండొచ్చు. అది అసలుకి దెయ్యం దెయ్యాన్ని వెళ్ళగొట్టదు అని మనం చదువుకుంటూ వస్తున్నాం. మరలా బయల్జెబూల్ వల్ల దెయ్యాన్ని వెళ్ళగొట్టారంటే దెయ్యం దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొడుతుంది? దెయ్యాలు ఇంకొక 4-7 దెయ్యాలను తీసుకొస్తాయి, వాటికి ఐక్యత ఉంది కాబట్టి ఇంకా కలిసి వెళ్తారు తప్ప విడగొట్టుకునే పనిలో వాళ్ళు లేరు. దాన్ని అర్థం చేసుకోవాలి. యా ప్రదీప్ వరంగల్ నుంచి అంటాడు, దావీదు కూడా సౌలుకు పట్టిన దురాత్మను వెళ్ళగొట్టాడు ఆయన, దాన్ని మనం చూడగలిగాం. పాత నిబంధన భక్తులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడం కూడా చాలా రెల్లబెట్టి విషయాన్ని కోట్ చేశాడు ప్రదీప్ వరంగల్ నుంచి.
అన్న ప్రైస్ ది లార్డ్. నేను లావణ్య గారికి సపోర్ట్ చేస్తున్నానన్న, తప్పనిసరిగా మనం కూడా యేసుక్రీస్తు నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టగలం అనేది నా ఉద్దేశం అన్న.
అదే నేనేమన్నానంటే, బాగుంది, ఏకీభవించండి. ఎవరికైనా అనుభవం ఉందా దెయ్యం పట్టిన అనుభవం కానీ దెయ్యం పోయిన అనుభవం కానీ ఉంటే మాట్లాడమ్మా?
సింగిల్ గా అయితే అనుభవం లేదు కనిపిస్తే, మా చర్చ్ లో ఒక వ్యక్తికి అలాగే దెయ్యం పడితే చర్చ్ లో తీసుకొచ్చి అప్పుడే కలిసి స్ప్రే చేశాం సార్. చేసినప్పుడు ఆవిడలో నుండి నార్మల్ అవడం, అందులోంచి స్పిరిట్ పోవడం అయితే చూసాం సార్.
సంఘంలో అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ వెళ్ళిపోవడం కూడా చూడగలిగారట. బాగుంది
సార్, ప్రైజ్ లార్డ్ సార్.
తర్వాత సుశాన్న కిరణ్ అంటే, తను ప్రార్థన చేస్తే దెయ్యం పోయింది అన్న అనుభవం తనకు కూడా ఉందట. ఇంకొకరు ఎవరు అన్నారు, యేసుమణి గారు నాకు కూడా ఆ కృపిచ్చారు ప్రభు. బాగుంది బాగుంది, మీకు అవగాహన ఉండే మాట్లాడుతున్నారు. ఎవరు? డేవిడ్ కిరణ్ సనా.
అవును సార్. అవును సార్ ప్రైజ్ సార్. సార్ 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 పరిచయం ఉన్నప్పుడు సార్ మా నాయకులు కూడా చాలా దయ్యాలు వెళ్ళగొట్టారు సార్. వారు అర్ధరాత్రి ఫోన్ చేసేవారు, దురాత్మ పట్టిన వారు, అంటే కొన్ని సందర్భాలు చనిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చనిపోయిన వారి యొక్క ఆత్మ వారి మీదకి వచ్చేసి వారు సేమ్ అలాగే సంభాషించేవారు సార్. మా నాయకులు వారికి ప్రార్థన చేసినప్పుడు చాలా అట్లా చాలా మంది స్వస్థత పొందుకున్నారు సార్. అలాంటి అనుభవాలు ఉన్నాయి సార్. మా సేవ పరిచర్యలో కూడా సార్ నేను విశ్వాసంగా ఇంకా బలపరచడానికి ఒక అనుకునే సందర్భాల్లో మా యొక్క అల్లుని వాళ్ళ స్నేహితుని తల్లికి కూడా సేమ్ అలాగే సంభవించింది సార్. నేను సంఘంగా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు తనలో ఉన్నటువంటి దురాత్మ మాట్లాడి తనను కింద పడేసి విలువిల్ల కొట్టుకుంటూ మరి వెళ్ళిపోవడం జరిగింది సార్. ఇలాంటి సందర్భాలు లైవ్ గా చూసాను సార్.
లైవ్ లో కిరణ్ డేవిడ్ సార్ చూశాడు, కొత్తగూడు విజయ్ కూడా దెయ్యాలు వెనబడతా ఉన్నాడు, విజయ్ చంద్ర కూడా దెయ్యాలు వెనబడుతున్నాడు. ఇదేదో కొత్త విషయం, వింత విషయం మాకు తెలియదండి అనుకోవద్దు. అది సంఘముగా ప్రార్థన చేస్తే దెయ్యాలు పోవడం నేడు మనం చూడగలుగుతున్నాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా దెయ్యాలు వెళ్ళిపోవడం మనం చూడగలుగుతున్నాం అన్న సాక్ష్యాలు మీ ముందున్నాయి. కాబట్టి మీరు వాక్యాలను ఏవి చదువుతున్నామో దాన్ని మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. మన దెయ్యాన్ని వెలగొట్టే పనిలో కూర్చోం గాని మనం ప్రభుతో వెళ్తున్నప్పుడు దురాత్మ ఎవరిలైనా ఉంటే వెళ్ళిపోవడం అన్నది మన పరిచర్లో తప్పకుండా చూడగలుగుతాం, దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే బాలస్వామి అడుగుతా ఉన్నాడు కిరణ్ డేవిడ్స్ అని చెప్పిన సమాధానానికి అడుగుతుంది ఏంటంటే, చనిపోయిన వ్యక్తి ఆత్మ దెయ్యంగా ఇంకొకరిలో ఎంతకాలం ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏమైనా చెప్తా కిరణ్ డేవిడ్ సార్?
సార్ వారి యొక్క ఆలోచనలు బట్టి సార్ ఇప్పుడు నేను గ్రహించింది, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ నాకు కూడా తెలియదు అప్పుడు, కాకపోతే ప్రార్థన చేసినప్పుడు తన స్వయంగా తను మాట్లాడింది ఏంటంటే ఆ యొక్క వ్యక్తికి ఆ ఆత్మకు ఉన్నటువంటి బంధుత్వాన్ని బట్టి మాట్లాడింది సార్. ఒకటి తను పట్టినటువంటి వ్యక్తి
ఎక్కడైనా బైబిల్ అలాంటి మాట చూసావా, చనిపోయిన తర్వాత కొంతకాలం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వెళ్తారని ఏమైనా చూసావా?
లేదు సార్, అలా చూసి లేదు సార్, వేరే సందర్భాలు చూశాను సార్ నేను అలాంటి మాటను.
ఇక్కడ చాలా మంది చాట్ బాక్సులు ఇవ్వబెడుతున్నారు చూడు, చూసి వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పు. వాళ్ళు ఏమంటారంటే మనుషుల ఆత్మలు దెయ్యాలుగా మారవు, దెయ్యాలుగా మనుషుల్లో ఉండవు, మనుషుల ఆత్మలు అలా ఉండవు అని చెప్తున్నారు మరి.
ఓకే సార్, ఓకే. అయితే సార్ మన పాతిమంద గ్రంథాలు చూస్తే సార్ మనకి సోది చెప్పేటం గురించినటువంటి సన్నివేశము కనబడుతుంది సార్. సౌలు గురించి సన్నివేశాలు కనబడుతాయి సార్.
సౌలు దెయ్యంగా ఉన్నాడు అంటే ఏంటి సమయాలు?
లేదు సార్, లేదు సార్, అంటే నేను అనేది
దాని కోట్ చేస్తున్నా సమయాలు దెయ్యంగా మారినప్పుడు
సార్. ఇప్పుడు మనకు మీ అంటే ఇక్కడ అడిగేటువంటి సమాధానానికి నేను లైవ్ లో చూసిన దానికి పోల్చడానికి లేదు సార్. బైబిల్ గ్రంథంలో మరికొన్ని సన్నివేశాలు ఉన్నాయని చెప్తున్నారు సార్.
అదే ఆ సన్నివేశాలు అడుగుతున్నాను. ఎక్కడైనా సరే మనుషులు చనిపోయిన వారు ఆత్మలు దయ్యాలకి ఇంకొకరు పట్టుకోవడం ఏమన్నా చదివామని అడుగుతున్నాను.
దయ్యాలుగా పట్టినట్టు చదవలేదు సార్, కాకపోతే పరిశుద్ధాత్మతో మాట్లాడినట్టుగా అయితే చదవండి సార్.
పరిశుద్ధాత్మతో మాట్లాడే కొంచెం నువ్వు మ్యూట్ లో పెట్టుకుని ఆలోచించి చివరిలో మాట్లాడు.
ఓకే సార్,
ముందుకెళ్దాం. జనరల్ గా ఏమంటామంటే ఆమంగా మనం ఉన్న క్లారిటీ, పడిపోయిన దురాత్మలు దెయ్యాలుగా మనుషులు పడతాయి, మనుషుల ఆత్మలు మనుషులను పట్టవు, మనుషుల ఆత్మలు వెంటనే తీర్పులోకి వెళ్తారు, నెమ్మదికైనా వెళ్తారు తీర్పుకైనా వెళ్తారు. అయితే మనుషులు పట్టిన వారు ఎందుకు మేము ఫలానా అని మనుషుల పేర్లు వాడతారు అని అంటే సాతాను మోసగాడు, ఆ మోసగాడు నువ్వు చనిపోతే దెయ్యంగా మారతావు తప్ప పరలోకం లేదు నరకం లేదు అని భ్రమపరచడానికి సాతాను చేసే ఎత్తుగడ అని నా అభిప్రాయం. దాన్నే కొంతమంది చాట్ బాక్స్ లో పెడుతున్నారు, దాన్ని ఆలోచించాను. ముందుకెళ్దాం. తర్వాత ఇక లావణ్య వాక్య భాగంలో ఏమి డౌట్ లేవని భావిస్తా ఉన్నాను. 29:30 అనిల్ బ్రదర్ మీ పోర్షన్ నుంచి ఏమన్నా మాట్లాడతారా?
అనిల్ కుమార్ సార్ మిస్సెస్
ఆయన ఏమయ్యాడు, బిజీ అయ్యాడా?
ఫోన్ వచ్చింది సార్ అందుకే వెళ్ళారు సార్.
మర్చిపోయానమ్మా.
వర్ణలత అండి.
ప్రమీల స్వర్ణలత అనేది ఎస్ అమ్మ స్వర్ణలత అమ్మ నువ్వు ఏమైనా మాట్లాడతావు 29-34 మీద ఏమైనా స్టడీ చేసావా, ఏమైనా డౌట్లు ఉన్నాయా, ఏమైనా మాట్లాడేవి ఉన్నాయా, ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా ఉందా అక్కడ?
సార్ నాకు 29 వచనము క్లియర్ గా ఉంది కానీ 30 వచనంలో నా పక్షంగా నుండని వాడు నాకు విరోధి వరకు అర్థమైంది సార్, కానీ నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అనేది అర్థం కాలేదు సార్.
బాగుంది, 30 రెండవ భాగం సోదరి స్వర్ణలతకి అర్థం కాలేదు. ఏమైనా స్టడీ టీమ్ హెల్ప్ చేస్తారా? నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అన్నాడు ఆయన. ఏమైనా అర్థమైందా, ఏమైనా మాట్లాడతారా?
ఇక్కడ ప్రభువుతో ఏకీభవించిన వాడుగా తీసుకొస్తారు. ఇక్కడ అపోస్తలు అంటే పరిసయ్యులు వాళ్ళు ప్రభువుని ఏకీభవించట్లేదు, వాళ్ళు వ్యతిరేకంగా ఉంటున్నారు. అంటే ప్రభు పక్షాన లేని వాళ్ళు, ప్రభువుతో కలవని వాళ్ళు అందరూ కూడా అపవాది సంబంధులుగా అంటే అపవాది చెదరగొట్టువాడుగా ఉన్నాడు కాబట్టి సాతాను సంబంధికులుగా మనం చూడొచ్చు సార్. నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు అంటే ఇక్కడ యేసు ప్రభుతో ఎవరైతే ఏకీభవించారో, ఎవరైతే కలిసి ఆయనతో సహవాసం చేయరో వారందరూ కూడా ఇక్కడ చెదరగొట్టువాడు అంటే అపవాదితో.
మీరు లావణ్య ఏది మాట్లాడినా స్ట్రైట్ వే సింగిల్ సెంటెన్స్ లో మాట్లాడండి. మీరు గుడించుకొని మాట్లాడుతూ ఉంటే టైం అయిపోద్ది, అర్థం కాదు. మీరు ఏదైనా అనుకుంటే
చెదరగొట్టువాడు అంటే సార్, చెదరగొట్టువాడు అంటే ఇక్కడ పరిశీలుగా ఉన్నారు సార్. ఇక్కడ పైన ఉన్న సందర్భాన్ని బట్టి పరిసయ్యులు చెదరగొట్టేవారుగా ఉన్నారు కాబట్టి వారిని ఉద్దేశించి ప్రభు చెప్తున్నట్టుగా మీకు తీసుకోవచ్చు సార్.
అట్లాగే నీట్లో పెట్టుకో. ఇంకెవరైనా మాట్లాడతారా? నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు అని అన్నారు, దాన్ని ఏమన్నా మీరు వివరిస్తారా? వివరం అంటే మళ్ళా ఒక పేజీ సెంటెన్స్, ఒక పేజీ ఆన్సర్ కాదు, ఒక లైన్ లో స్ట్రైట్ గా చెప్పండి. అది అర్థం అవుతుంది, గుర్తుపెట్టుకోవడం సాధ్యం అవుతుంది.
అన్న ప్రైజ్
రత్న ప్రసన్న ఏసమ్మా.
నాతో కలిసి సమకూర్చిన వాడు అంటే ఆయన్ని ఏకీభవించిన వాడు, ఆయనతో ఏకీభవించిన వాడు, చెదరగొట్టువాడు అంటే నా రాజ్యం నుంచి చెదరగొట్టబడతాడని నాకు అర్థమైందన్న. చెదరగొట్టువాడు అంటే నా రాజ్యం నుంచి చెదరగొట్టబడతాడు అంటే సైతాన్ రాజ్యంలోకి వెళ్తాడు అని అర్థం అని నాకు అర్థమైంది.
చెదరగొట్టువాడు అని ఉంది, నువ్వు చెదరగొట్టబడతాడు అని మారుస్తున్నావు. ఒకసారి ఆలోచించు మరి, అక్కడ ఉందేమో చెదరగొట్టువాడు అంటే ఈ ఆ సబ్జెక్ట్ గారు మాట్లాడుతున్నాడు, నువ్వేమో ఆబ్జెక్ట్ చేసి
మాట్లాడుతున్నావు.
ఇంకెవరు మాట్లాడేదంటే మాట్లాడచ్చు, చాట్ బాక్స్ లో కూడా మీ అభిప్రాయాలు చెప్పవచ్చు.
ఆయన్ని అనుసరించని వాడు ప్రజలను తప్పుదో నడిపిస్తారన్నట్టుగా తీసుకోవచ్చు.
తనను అనుసరించని వాడు అంటే మొదటి భాగం అలాగే ఉంది, నా పక్షంలో ఉన్నవాడు నాకు విరోధి అంటే ఆయన పార్టీ కాదు, ఆయన పార్టీ కాని వాడు ఆయనకు ఆపోజిట్ ఓకే, రెండో పార్టీ అపోజిషన్ పార్టీ సాతాన్ పార్టీ అది ఓకే. రెండో భాగం నాతో కలిసి సమకూర్చిన వాడు కూడా అదే పార్టీ అంటాడు, దాన్ని ఆలోచించాలి. స్వరూప
అయితే నాకు ఇక్కడ అర్థమైంది సార్, యేసు ప్రభుల వారు నశించిన వారిని అంతటి సమకూరుస్తారు, మనం కూడా ఆయనతో పాటుగా కొందరిని ఆయన వద్దకు తీసుకొచ్చే వారిగా ఉండాలి, గాని ఆయననే ఒక దయ్యాల అధిపతిగా పైన చూసినప్పుడు చెప్పి వేరే వాళ్ళు అక్కడ రాకుండా అడ్డుకుంటున్నారు కదా సార్ వీళ్ళు శాస్త్ర పరిచయలు. నాకు అది అర్థమైంది సార్, చెదరగొడుతున్నారు వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు నాకు.
ఈవెన్ 30 ప్రిన్సిపల్ గా మాట్లాడుతున్నాడు, అది అందరికి వర్తించే విషయాలు మాట్లాడుతున్నాడు. 29 కూడా ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నాడు, అక్కడ అక్కడ కాంటెస్ట్ లో వాళ్ళని బట్టి మాట్లాడుతున్నాడు అది ఓకే. ఇక్కడ ప్రిన్సిపల్ గా ఉన్న విషయం మనకు కూడా అప్లై అవుతుంది, మనం కూడా అర్థం చేసుకోవచ్చు దాన్ని, మనకి ఎలా అప్లై అవుతుందో ఆలోచించగలిగితే కూడా బాగుంటుంది. మీరు
మనం కూడా ప్రభు యొద్దకు అనేకుల్ని ఆయన గురించి చెప్తూ తీసుకొని వచ్చే వారిగా ఉండాలి సార్.
తీసుకురాలేదు అప్పుడు మన మన పరిస్థితి ఏంటి, మనం ఏ కేటగిరీలోకి వెళ్తాం?
విరోధి అవుతాం సార్ ఆయనకి.
ఇక్కడ ఇక్కడ రెండో వాక్య భాగం ఏం మాట్లాడుతుంది అంటే, నువ్వు ఖచ్చితంగా ఆత్మల సంపాదన పని చెయ్యాలి. నేను చెయ్యనండి, నేను నమ్ముకుంటానండి, ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటానండి అని అంటాడు. నాతో కలిసి సమకూర్చకపోతే మీరు చెదరగొట్టేవాలి అన్నాడు. 30 వచ్చిన మొదటి భాగంలో నా పక్షంలో ఉన్న వాడు నాకు ఈరోజు అర్థమైంది, ఆయన పార్టీ కాదు. ఆయన పార్టీలోనే ఉన్నారు, ఏం పని చేయరు, ఎవరిని తీసుకురారు, ఎవరిని నడిపించరు, వీళ్ళకేం పట్టదు అని అన్నాడు. నువ్వు చెదరగొట్టువాడే అయితే చెదరగొట్టు వారిగా ఉంటాం, లేదా రాబట్టు వారిగా ఉంటాం. మధ్యస్థంగా న్యూట్రల్ గా ఉంటూ ఉండేది ఎవరు ఉండరు. న్యూట్రల్ గా ఉన్న వారందరూ ఏ కేటగిరీకి వస్తారనిపిస్తుంది ఈ వాక్యాన్ని బట్టి మాట్లాడతారా? మేము న్యూట్రల్, మేము ప్యాసివ్, మేము నమ్ముకోవడం మాత్రమే చేస్తాము, మేము పరిచర్య చేయలేము, మేము ఇట్లాగ వచ్చి ఆన్లైన్ లో 3 పూట్ల వింటాము, మాకు ఇంకేం పట్టదు, ఏ కేటగిరీ కింద వస్తారు చెప్తారా?
ఆయన విరోధిగానే వస్తారు సార్, విరోధిగానే
వస్తారు. విరోధులు. రెండో మాట చెప్తారా? రెండో వాక్య భాగం మీద మాట్లాడుతున్నాం.
బ్రతికున్నట్టే ఉంటారు గానీ చచ్చిన వారిగా ఉంటారు సార్.
ఆ వాక్యంలో మాట్లాడమ్మా, 30లో పెట్టి మాట్లాడు.
చెదరగొట్టబడేవారు అని
అట్టు మళ్ళా పడేవారు అంటావు.
వాళ్ళు
ఎదరగొట్టేవారు, ఎదరగొట్టేవారు. మీరు మీరు మీకు పరిచయమైన వారిని, మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, మీ డిపార్ట్మెంట్ లో ఉన్న వారి పట్ల మీకు భారం లేదు, మీరు ప్రార్థన చేయరు, వారిని ప్రభుదేవి తీసుకురారు. ఆయన అంటున్నాడు, నాతో కలిసి మీరు ఈ పని చేయకపోతే మీరు చెదరగొట్టువారు అని మాట్లాడుతున్నాడు ఆయన. సో విరోధులు అని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మనం ఆత్మల సంపాదన పనిలో ఉండి తీరాల్సిందే. ఆ పనిలో నువ్వు లేవంటే నువ్వు విరోధి పార్టీ అని మాట్లాడుతున్నాడు ఆయన. నేను కదా ఆయన మాట్లాడుతున్నాడో కొంచెం ఆలోచించాను. ఏమైనా స్వర్ణలతకి ఏమైనా అర్థమైందమ్మా ఈ వాక్య భాగం?
సార్ క్లియర్ రా సార్, అర్థమైంది.
బాగుంది, చాలా సంతోషం, అర్థమైంది. చాట్ బాక్స్ లో కూడా చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు, చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. అందులో రైట్ సుసన్న అంటది, ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తుతో కలిసి ప్రజలను దేవుని రాజ్యంలోకి, రక్షణలోకి నడిపించడమే సమకూర్చడం. అంటే సువార్త ప్రకటించడం, ఆత్మను రక్షించడం, సమకూర్చడం అంటే దాని అర్థం అది అని తను మాట్లాడుతుంది. సమకూర్చడం అంటే సమకూర్చడం చేయట్లేదు, చెదరగొడుతున్నారు అని మాట్లాడుతున్నాడు ఆయన. చెదరగొట్టువాడు ఈజ్ ఈక్వల్ టు విశ్వాసం ఉంచిన వారు. ఇది ఎక్కడ డిక్షనరీయో? నరేష్ డిక్షనరీ అనుకుంటారు. రైట్ రైట్. పది పరంగా నుంచి అంటాడు, దేవుడి పని చేయకుండా ఊరికే ఉండేవాడు దేవుడి పని చెడగొట్టేవాడు అంటాడు బాలసాగర్ అంటాడు. నేటి సంఘాల్లో బోధకులు కూడా కొందరు ఎక్కువ చేసి కొందరు తక్కువగా చూడడం వలన వర్గాలుగా మారి కొందరు సంఘాలు మారుస్తున్నారు, కొందరు మానేస్తున్నారు. వారిని కూడా సమకూర్చిన వారిగా తీసుకోవచ్చా సార్ అంటున్నాడు. ఇదేదో బాగుంది, తీసుకోవచ్చు అన్నది నా అభిప్రాయం. నేను దాని మీద డిస్కషన్ పెట్టలేను, టైం లేదు కాబట్టి. తర్వాత ఇజ్రాయెల్ అంటాడు, దేవుని కోసం ఆత్మను సంపాదించిన వారు. బాగుంది. యేసుక్రీస్తు పేరు చెప్పుకుంటారు గాని ఆయన చిత్త ప్రకారం చేయని వారు. బాగుంది, చాలా చక్కటి మాట. ఒక వ్యక్తి క్రీస్తు పక్షాన ఉన్నాడా లేదా అనేది వారు చేసే పనిని బట్టి తెలుస్తుంది. మీరు ఆత్మను క్రీస్తు వద్దకు చేరుస్తున్నారా లేదా మీ ప్రవర్తన బోధన ద్వారా వారు దూరం చేస్తున్నారా? కాలక్షేపం చేసేవారు, చెదరగొట్టేవారు. మీరు బాగా ఆలోచిస్తున్నారు, బాగా ఆలోచిస్తున్నారు. బాగుంది. ఏసై మీద విశ్వాసంతో సరిపోదు, ఆత్మను సమకూర్చే, లేకపోతే చెదరగొట్టువారు అవుతారు. పరిచయలు చెదరగొట్టే పని చేస్తున్నారు. పెట్టండి, నేను అన్ని చాట్లు చదవడం నా వల్ల కాదు, కానీ ఆల్రెడీ ఈ వాక్యం మీద క్లారిటీ వచ్చింది కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. రైట్ రైట్, ముందుకెళ్దాం త్వరగా, ఈరోజు ముగించాలి. దీని తర్వాత బడ్జెట్ కూడా ఉంది కొంచెం. 31-32 రత్న ప్రసన్న, నీ వాక్య భాగంలో ఏమైనా మాట్లాడే ఉన్నాయమ్మా?
నా ప్రైజ్ ది లార్డ్. నేను కొంచెం స్టడీ చేశానన్న, అది నేను చెప్పాలని అనుకుంటున్నాను. యాక్చువల్ గా
చెప్పండి, చెప్పేది స్ట్రైట్ అవే బుల్లెట్ పాయింట్ లో చెప్పండి, దాని వివరానికి వెళ్ళదు.
షూర్ అన్న, షూర్ తప్పని సార్. ఈ 31-32 లో ఉన్న సేమ్ కాంటెస్ట్ మనకి మార్కు సువార్త 3:28-29 లో ఉందన్న. అదే విధంగా లోకా సువార్త 12:10 లో కూడా సేమ్ ఇదే కాంటెస్ట్ ఉందని నేను స్టడీ చేశాను.
అందుకే ముందు ఈ మాట వాడాను, చెప్పండి డైరెక్ట్ గా బుల్లెట్ పాయింట్ చెప్పండి అంటే అర్థం ఏంటంటే ఫలానా సువార్త ఫలానా సువార్త ఫలానా సువార్త చెప్తారని కాదు. మీ ప్రశ్న ఏంటి, సమాధానం ఏంటి, లేకపోతే మీ అవగాహన ఏంటి, డైరెక్ట్ గా చెప్పండి, టైం ఎక్కువ తీసుకోవద్దు.
ఓకే అన్న, నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందన్న, దాని ఆన్సర్ కూడా నేను చెప్తాను. యాక్చువల్ గా ఇందులో ఆత్మ విషయమైన దోషణ అంటే ఏంటి అని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చింది, దాన్ని నేను స్టడీ చేసింది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఆత్మ విషయమైన దోషణ అంటే నాకు ఏమర్థమైందంటే, యాక్చువల్ గా యేసుప్రభు వారు దేవుని ఆత్మ వలన ఆయన అక్కడ కార్యాలు చేస్తున్నారు, కానీ వాళ్ళందరూ సైతాను వలన చేస్తున్నారని అంటున్నారు కాబట్టి, దేవుని ఆత్మ అని వాళ్ళు దెయ్యాల ఆత్మ అని అంటున్నారు కాబట్టి అది ఆత్మ దోషణ అని వాళ్ళు అక్కడ అన్నట్లుగా నాకు అర్థమైందన్న.
ఎస్ అమ్మ, మీ వాక్యంలో మీకు వచ్చిన ప్రశ్నను మీరే అన్వేషించి సమాధానం పట్టుకోగలిగారు, చాలా సంతోషం. అది ఈ రోజు మనకు చాలా ఈజీ, బోల్డ్ అన్ని సోర్సెస్ ఉన్నాయి, ఆ పని మనం చేయడం చాలా ఈజీ. 31-32 అయిపోయిందా, ఇంకా మాట్లాడదుందా?
ఇంకో క్వశ్చన్ ఉందన్న, ఇది అయిపోయిన తర్వాత అది కూడా, దానికి కూడా ఆన్సర్ రాసుకున్నాను, ఇది అయిపోయిన తర్వాత అది కూడా నేను డిస్కస్ చేస్తాను.
అది డిస్కషన్ ఏం లేదు, చెప్పండి, నేను చెప్పాడు ముందు.
అదే, ఆ తర్వాత ఈ యుగమందైనను రాబో యుగమందైనను కూడా మీకు పాప క్షమాపణ ఉండదు అని అన్నారు కదన్నా, అన్నారు కదన్నా, అప్పుడు నాకు ఈ యుగం అంటే ఏంటి, రాబో యుగం అంటే ఏంటి అనేది నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నేను స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ యుగం అంటే ఏంటంటే ఇప్పుడు మనం జీవిస్తున్నది అనేది నాకు అర్థమైంది. రాబో యుగం అంటే ఏంటంటే అది అంటే ఈ యుగం అంటే మనం జీవిస్తున్నది అని, రాబో యుగం అంటే మనం చనిపోయిన తర్వాత జడ్జిమెంట్ టైంలో కూడా వాళ్ళకి పాప క్షమాపణ ఉండదు, ఆత్మ విషయమే దోషం చేసే వారికి ఆ టైంలో కూడా జడ్జిమెంట్ టైం తర్వాత అంటే ఈ యుగం ఇప్పుడు అప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి క్షమాపణ ఉండదు అనేది నాకు అర్థమైంది అది అన్న. థ్యాంక్ యూ.
ఇంకేమైనా రత్న ప్రసన్న వాక్య భాగాలు 31-32 ఏమైనా మీరు డౌట్లు అడిగేవన్నా ఉన్నాయా, మీరు మాట్లాడేవన్నా ఉన్నాయా? తనకైతే డౌట్లు వచ్చాయి, తను క్లారిఫై చేసుకుంది, మనకు కూడా చెప్పింది. ఇంకేమైనా మాట్లాడతారా? ఇక్కడ ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, శామ్యూయేలు అడుగుతా ఉన్నాడు, సుసన్న అడుగుతా ఉంది, ఆత్మకు విరోధంగా మాట్లాడితే ఎందుకని క్షమాపణ లేదు? శామ్యూయేలు అంటాడు, ప్రభువు కంటే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అని అనుకోవాలా, ఎందుకంటే మనుషు కుమారునికి విరోధంగా మాట్లాడితే క్షమాపణ ఉందన్నాడు, ఆత్మదేవునికి విరోధంగా మాట్లాడితే ఏ యుగంలో కూడా క్షమాపణ లేదు అన్నాడు, ఎందుకు అట్లాగా? ఏమైనా రత్న ప్రసన్న మాట్లాడతావా, నీ వాక్యం మీద ప్రశ్న అడుగుతున్నారు
అన్నా. అది మనం ఎక్కువ తీసుకోకూడదు గాని, అంటే మనకి ట్రెంటి ప్రకారము మనకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు సమానమైన అధికారం కలిగిన వారే, కానీ ఇక్కడ మనుషు కుమారునికి విరోధంగా మాట్లాడటం అంటే ఇప్పుడు వాళ్ళు ఇహలోకంలో మనుషునిగా ఆయన ఆలోచించుకుని ఆయన్ని దూషిస్తున్నారు, దానికి పాప క్షమాపణ ఉంటుంది, కానీ ఆత్మ అంటే ఆయన చేసిన కార్యాలని వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదన్నా, అంటే ఇంకా ఆయన రిజెక్ట్ చేసినట్టే, వాళ్ళకి ఒప్పుకోవాలన్న మనసు కూడా లేదు, అది ఆయన దేవుడిగా అంగీకరించట్లేదు కాబట్టి అది దానికి పాప క్షమాపణ ఉండదు అని నా ఉద్దేశం అన్న.
ఇంకేమైనా మాట్లాడతారు ఈ ప్రశ్న మీద? ఇద్దరు సమానమే అని తను మాట్లాడుతుంది. ఓకే, స్వరూప
ప్రైజ్ సార్. ఇద్దరు సమానమే కానీ పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉన్నప్పుడే మనం ఒప్పుకోగలుగుతాం సార్ దేవుణ్ణి, అందుకే మనము అంటే పరలోకానికి పోతాం, కానీ తీర్పు రైతరు అనేది ఆయన లేకపోతే ఒప్పుకోలేము. యేసయ్యను కూడా మన పాపాలు ఒప్పించేది, దేవుణ్ణి ఒప్పించేది కూడా పరిశుద్ధాత్మనే కాబట్టి పరిశుద్ధాత్మ వ్యతిరేకించినప్పుడు ఇది చేయలేము సార్. ప్రైజ్ కాదు సార్.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణ దొరికిందన్నాడు అవసరంగా ముందు చెప్పిన మాట చాలా బాగుందమ్మా, అది అర్థమవుతుంది. ఆత్మదేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం దోషానికి పాప క్షమాపణ లేదు. యేసయ్యకు వ్యతిరేకంగా చేసే దోషనికి పాపానికి క్షమాపణ ఉందట. అందుకోసం ఏమన్నా ఎక్కువ తక్కువ అని అడుగుతున్నారు.
అసలు గ్రహింపు రావాలంటే ఆత్మ ఉండాలి కదా సార్, లోపల పరిశుద్ధాత్మ ఉంటేనే ఒప్పింపజేస్తారు కదా పాపాలను గురించి.
అవునమ్మా, అది ఒప్పుకున్నాం. ఆ మాట బాగుంది, చాలా బాగుంది. ఆత్మదేవుడు ఒప్పిస్తే ఒప్పుకుంటారు, అది బాగుంది. నేను కంపారిజన్ అడుగుతున్నాను.
ముగ్గురు సమానమే సార్, నేను ఎక్కువ తక్కువ అనే రానండి సార్.
అనొద్దు. ఇంకెవరైనా మాట్లాడతారా? ఈ రెండు ప్రశ్నలకి ఏమైనా సమాధానాలు ఇస్తారా?
అంటే యేసుక్రీస్తు వారు మనుషు కుమారుడిగా ఉన్నప్పుడు సంపూర్ణ మానవునిగా సంపూర్ణ దేవునిగా ఉన్నారు కాబట్టి, అంటే ఆయన విషయంలో మానవునిగా ఉన్నారు కాబట్టి ఒకవేళ తప్పుగా మాట్లాడినా క్షమాపణ ఉంది. దేవునికి లేదు అనే విషయంలో పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదు అనే దగ్గర, అంటే మనం యేసుక్రీస్తు వారికి గురించి మాట్లాడినా క్షమాపణ లేదు, కానీ ఇక్కడ మానవునిగా ఉన్నారు కాబట్టి ఆ కోణంలో అలా రాయబడింది అనుకుంటున్నాను సార్. అంటే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారు వేరు వేరేం కాదు, ఆ ఇద్దరే దైవత్వంలో సమానంగా ఉన్నారు. ఆయన మానవునిగా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇలా అర్థం చేసుకోవచ్చు, మనుషులకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ, కానీ దేవునికి విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదు, అలా అర్థం చేసుకోవచ్చు అని నా అభిప్రాయం సార్.
అక్కడ బాగుంది బాగుంది, నీ ఆలోచన చాలా బాగుంది. చాలా మంది చాట్ బాక్స్ లో ఏమంటున్నారంటే, వేలు దెయ్యాల అధిపతి వలన దెయ్యాలను వెలగొడుతున్నావు, బయోజుబుల వల్ల దెయ్యాలను వెలగొడుతున్నావు అని డైరెక్ట్ గా ఎవరు దూషిస్తున్నారంటే, యేసయ్యలో ఉన్న అభిషేకాన్ని లేకపోతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు బయోజుబుల అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు దెయ్యాలకు అధిపతి అంటున్నారు. కాబట్టి అది ఆత్మకు విరోధంగా చేసే దోషణ అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక ఆత్మదేవుడు ఇందాక చాలా చక్కగా సోదరి స్వరూప్ అన్నట్టుగా ఆయన్ని యాక్సెప్ట్ చేయకుండా, ఆయన కన్విక్షన్ ఇవ్వకుండా, ఆయన ఒప్పింపు చేయకపోతే ఇక ఎప్పటికీ వాళ్ళకి రక్షణ అనుభవంలోకి రారు. అది ఆయన కార్యం, ఆయన్ని దూషిస్తే ఆయన రక్షణలోకి రాలేరు. కానీ మనుషు కుమారు విరోధంగా మాట్లాడితే పాప క్షమాపణ అన్నాడు. ఎలాగ మనం ఎక్కువ తక్కువ అనుకోలేం, ఆ ప్రశ్న మనం అడుగుతున్న వాళ్ళు సరైంది కాదు, కానీ ఎక్కువ తక్కువ అనుకోలేం. కానీ మనుషు కుమారుడికి విరోధంగా మాట్లాడితే క్షమాపణ ఉంది, ఆత్మకి విరోధంగా మాట్లాడితే ఏ యుగంలో క్షమాపణ లేదు, దాన్ని ఎలా అర్థం చేసుకుందాం, అది ప్రశ్న. ఆలోచించండి. బాగుంది, ఏమైనా ఆలోచిస్తే బాగుంటది. యేసుక్రీస్తు ప్రభు క్షమించారు ఆ మాటలు మాట్లాడుతున్నారు. మొదటి యోహాను 1:7 నుంచి కూడా మాట్లాడుతున్నారు, పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ప్రతి పాపాన్ని క్షమిస్తాడు అని మాట్లాడుతున్నారు. మనుషు కుమారుడు అనే మాటలోనే జవాబు ఉంది అని అర్థమయ్యి అర్థం కాకుండా మాట్లాడుతున్నారు.
మనకి పరలోక ప్రార్థనలో కూడా ఉంటది కదా, 6:12 కూడా క్షమించడం అనేది ఉంటుంది, కాబట్టి మనం ఆ విధంగా కూడా ఆలోచించవచ్చు అనేది నా ఉద్దేశం.
అదే, మనం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనొద్దు, కానీ మనుషు కుమారుడు గా భూమి మీదకి వచ్చిందే ఆయన ఈ నిందలు ఈ బాధలు ఇవన్నీ అనుభవించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు. ఆయన ఆ పనిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా ఇందాక చక్కగా ఎవరు కోట్ చేశారు, ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు అన్నాడు ఆయన. ఆయన క్షమించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళు ప్రేమిస్తున్నాడు, వాళ్ళ విషయంలోనే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, అది క్లియర్. పరిశుద్ధాత్మ దేవుడు క్షమించడానికి రాలా, పరిశుద్ధాత్మ దేవుడు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు అన్న మాట మేజర్ గా అదే, ఇంకా ఆయన్ని దూషిస్తే దేవుణ్ణి దూషిస్తే ఎట్లా వాళ్ళకి రక్షణ దొరుకుతుంది, ఎట్లా వాళ్ళకి పుట్టగదలు వస్తాయి? మనుషు కుమారుడు కాబట్టి మానవుడిగా కనిపించాడు కాబట్టి ఏదో పొరపడ్డారు తొందరపడ్డారు మోసపోయారు అనుకోవచ్చు, కానీ కలారా చూసిన ఆత్మదేవుని కార్యాలు అద్భుత కార్యాల దగ్గర వారు ఎవరిని దూషిస్తున్నారు, డైరెక్ట్ గా దేవుని శక్తిని చూసి కూడా దూషిస్తున్నారు, అక్కడ క్షమాపణ దొరకదు అని నేను భావిస్తా ఉన్నాను. ముందుకెళ్దాం, మరి ముందుకెళ్దాం, డౌట్లు ఏమి లేకపోతే ముందుకెళ్దాం. రత్న ప్రసంద అయిపోయింది. 33-34 కిరణ్ డేవిడ్సన్ పోర్షన్
ఏమన్నా మాట్లాడేవి ఏమైనా ఉన్నాయా? 33-34 అన్మ్యూట్ అయ్యాడా? మీట్లో ఉన్నాడా
సార్? ప్రెసిడెంట్ సార్.
ఎస్
సార్. అర్థం. డౌట్స్ ఏం లేవు సార్?
డౌట్లు ఏమి లేవు, క్లియర్ గా ఉన్నాయి. 33-34 మీరు ఏమైనా డౌట్లు అడిగితే చెప్పడానికి కూడా సహోదరు సిద్ధంగా ఉన్నాడు.
సార్ డౌట్లు ఏమి సార్?
ఎస్ సార్. ఏమైనా అడిగితే చెప్తారు కానీ మీరు వాళ్ళేమని అడిగితే చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచండి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచండి. చెట్టు దాని పండు వలన తెలియబడను. సర్పసంతానమా, మీరు చెడ్డవారే ఉండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? హృదయం మందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. ఇక్కడ ఏమైనా డిస్కస్ చేసి ఉంటే అడగండి, లేకపోతే ముందుకెళ్దాం. ప్రదీప్ అడుగుతున్నాడు, సర్పసంతానం ఎవరు అని అడుగుతున్నాడు. కిరణ్ డేవిడ్ సార్, సర్పసంతానము ఎవరు అని అడుగుతున్నారు. మ్యూట్ అన్మ్యూట్ ఎవరు చేస్తున్నారు? ఆయన అన్మ్యూట్ లో ఉన్నాడు, మ్యూట్ లో ఉన్నాడా?
సార్ సార్ ఓకే సార్, నేను అన్మ్యూట్ లో ఉన్నా సార్. సర్పసంతానం అనబడుతున్నటువంటిది మరి చూసినట్లయితే ఆ శాస్త్రం పరిశీలన గురించినటువంటి అక్కడ మాటలు కనబడతాయి సార్. యేసుప్రభు మాట్లాడినట్లుగా సర్పసంతానం మీరు చెడ్డవారయుడు కూడా ఎలాగో మంచి మాటలు పలకగలరు అని వారి గురించి మాట్లాడుతున్నట్లుగా అక్కడ కనబడతాయి సార్.
శాస్త్రులు పరిచయలు సర్పసంతానం అని మీరు అంటారు
అంటే అక్కడ ఉన్నటువంటి సంబోధించిన వారిని గురించి మాట్లాడుతున్నా సార్.
ఓకే ఓకే, అంటే వీళ్ళు ఎట్లా సర్పసంతానం అయ్యారని భావిస్తున్నారు? వీళ్ళు ఏమైనా సర్పానికి పుట్టారనుకుంటున్నారా మీరు?
లేదు సార్, అంటే వారి యొక్క ఆలోచనలు బట్టి వారిని మాట్లాడినట్లుగా చూస్తున్నాం సార్.
ఓకే, పుట్టుకను బట్టి కాదు, వారు వెంబడించే దాన్ని బట్టి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్న దాన్ని బట్టి మాట్లాడుతున్నారు, అంతేనా?
అంతే సార్.
బాగుంది బాగుంది. కిరణ్ డేవిడ్ సార్ ఆలోచన లేకపోతే సమాధానంతో మీరు ఏకీభవించినా విభేదించినా ఒకరిద్దరు మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుంది. సర్పసంతానమా అన్న మాట దగ్గర దేవుని ఆత్మను దూషించేవారు సర్పసంతానం అని పెట్టారు. మత్తయి సువార్త 3:6-7 కూడా మాటలు రాయబడ్డాయి. అలా ఎక్కడెక్కడ రాయబడ్డాయని అడగట్లేదు, దాని అర్థం ఏంటని అడుగుతున్నా. ప్రైజ్ లేడమ్మా లావణ్య.
సార్ ఇక్కడ సర్పసంతానం అంటే ఇక్కడ అపవాదికి అపవాది యొక్క బిడ్డలుగా ఇక్కడ చెప్తున్నారు సార్. ఆ సర్పం ఆది నుండి కూడా సర్పం ద్వారా ఇక్కడ సాతాను వాడుకున్నట్టుగా, అలాగే వీరిని సర్పసంతానంతో సాతాను
సంతానం. బాగుంది, ఆలోచన బాగుంది. కిరణ్ డేవిడ్స్ అని చెప్పిన దానికి ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా చెప్తున్నావా? వేరేగా ఏమైనా చెప్తున్నావా? అదే చెప్తున్నావా? అదే చెప్తా ఉంటే ఆయన చెప్పిందంత ఏకే భవిస్తున్నానంటే అయిపోయింది, మా క్లారిటీ వస్తుంది. అదే చెప్తున్నాను కానీ కొంత క్లారిటీ ఇస్తున్నాను అంటే ఆ పాయింట్ వరకు చెప్పు, అదే మళ్ళీ రిపీట్ చేయడం వల్ల మన టైం సరిపోదు.
అదే సార్, కొంచెం సర్పం అన్నారు కదా సార్, దాని గురించి కొంచెం క్లారిటీ ఇచ్చాం సార్. సర్ప అనేది సాతాన్ని సూచికగా ఉంది.
అదే ఆయన చెప్పాడు, సర్పసంతానం ఎందుకు అయ్యారంటే వారు వాడి ఆలోచన ప్రకారం వెళ్తున్నారు, వాడిని ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారని కూడా చెప్పాడు ఆయన మాట.
ఓకే సార్.
రైట్ రైట్ అమ్మా, ముందుకెళ్దాం. ముందుకెళ్దాం, ఇంకేమన్నా ఉంటే మాట్లాడండి. ఇక్కడ చెట్టు అంటే ఎవరు, పండు
గురించి రాస్తున్నాడు ఏంటి అట్లా అడుగుతున్నారు. ఏమైనా 33 మీద మాట్లాడతావా కిరణ్ రేవుడు సార్?
సార్ తప్పకుండా సార్. చెట్టు గురించి మరి ఉపమాన రీతిగా మంచి చెట్టు గురించి చూస్తే మనకు ఆత్మఫలాల గురించినటువంటి అనుభవాన్ని చూసుకోవచ్చు సార్. మంచివారు అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు అని అక్కడ మనకి బైబిల్ లేఖనాల్లో ఆధారాలు ఉన్నాయి సార్, దాన్ని తీసుకోవచ్చు. అలా లేని వారిని మంచి చెట్టు కాదు, వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి చివరి ప్రతిఫలం ఏంటంటే ఆ చెడ్డ విషయాల గురించినటువంటి ఇబ్బందులు అలాంటివి వస్తాయి అన్నటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు సార్.
చాలా బాగుంది, చాలా బాగుంది. కిరణ్ రేవుడు సార్ ఏమంటారు అంటే, మీరు పై రూపాన్ని చూసి మంచా చెడ చెప్పలేరు, పనులు బట్టి మాత్రమే మంచా చెడ చెప్పగలుగుతారు, లేదా ఫ్రూట్ ను బట్టి మాత్రమే మంచిగా చెడుగా అన్నది చెప్పగలుగుతారు. కాబట్టి ఈరోజు సేవకులందరూ చక్కగా అద్భుతంగా కనబడతారు, పరిశుద్ధంగా కనబడతారు, పరిశుద్ధంగానే మాట్లాడతారు. కానీ మంచి సేవ కాదా అన్న తెలియాలంటే ఏం జరుగుతుంది? దేవుని రాజ్యం కట్టబడుతుందా, సొంత రాజ్యం కట్టబడుతుందా, ఆత్మలు పోగవుతున్నాయా, ఆస్తులు పోగవుతున్నాయా, అది దాని రిజల్ట్ బట్టి మనం చెప్పగలం. మాటలు మాత్రం అందరూ హల్లెలూయ చెప్తారు, ప్రైజ్ ద లార్డ్ చెప్తారు, వందనాలు చెప్తారు, దేవునికి స్తోత్రం చెప్తారు, మాటలు అలాగే ఉంటాయి. కానీ రిజల్ట్ వెనకాల ఏం జరుగుతుంది దాన్ని బట్టి మనం అంచనా వేయగలుగుతాం. అది దాని కిరణ్ రేవుడు సార్ మాట్లాడుతున్న దాన్ని నేను కాంటెంపరీకి కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాను. బాగుంది, ఇంకేమన్నా మాట్లాడితే మాట్లాడవచ్చు, మాట్లాడేది లేదా ముందుకెళ్దాం. స్టడీ టీమ్ ఏమైనా యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు, ఇంకేమి లీవ్ అనుకో ముందుకెళ్దాం. యా శశి
అన్నా, ఇక్కడ కంటెక్స్ట్ లో మనం అంటే చెట్టు మంచిదని ఎంచి దాని పన్నును మంచిది అని ఎంచుడి అన్న దగ్గర ఇప్పుడు ఆయన చేసిన కార్యమేమో దయ్యాన్ని వెళ్ళగొడతాం అది మంచి కార్యమే కాని చేసింది దయ్యం వల్ల అంటున్నారు. ఒకవేళ అది మంచి కార్యం అయినప్పుడు చేసిన అంటే చేపించింది కూడా
33వ వచనాన్ని 34వ వచనం వెలుగులో చూడండి. 34వ వచనానికి ఆయన సమాధానం కూడా చెప్పేశాడు. 33లో ఎందుకు అన్నాడో 34లో సమాధానం చెప్పాడు. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. 34లో ఎవరు కనెక్ట్ చేశాడు? ఆయన కనెక్ట్ చేసుకోవట్లా, నేను మంచివాడినో కాదు, నేను దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను కాబట్టి దాన్ని బట్టి గుర్తించండి అది చెప్పట్లేదు ఆయన. 34లో కనెక్ట్ చేసి మీరు చెడ్డ మంచి మాటలు మీలో ఎట్లా వస్తాయి? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దైవాత్మను మీరు దెయ్యం అంటున్నారు అని ఆయన మాట్లాడుతున్నాడు, క్రియను బట్టి మాట్లాడుతున్నాడు.
ఓకే
రైట్ రైట్, మనం ముందుకెళ్దాం ముందుకెళ్దాం, సమయం అయిపోతా ఉంది. 35 స్వరూప ఊడి ఏమైనా మాట్లాడుతుందమ్మా నీ వాక్య భాగం.
ప్రజలర్ సార్, నాకు అర్థమైంది సార్, అయితే ఇక్కడ వేరే వాళ్ళకి ధననిధి అంటే వేరేగా అర్థం రావచ్చు కాబట్టి ఇంగ్లీష్ వర్షన్ ఆర్ట్ ట్రెజరర్ అని ఉంది సార్. అంటే మంచివాడు తన హృదయంలో ఏదైతే నింపుకుంటాడో అదే బయటకు వస్తుంది, మంచి మంచి విషయాలు బయటకు తెస్తాడు. దుర్జనుడు తన హృదయంలో చెడ్డ ధననిధి అంటే ఆ హృదయంలో ఏదైతే చెడ్డ దుష్టత్వం ఉంటాయో ఆ విషయాలు బయటకు వస్తాయని నాకు అర్థమైంది సార్.
బాగుంది, మీరు ఏదో స్టడీ చేసి మాట్లాడుతున్నారు. ధననిధి అంటే మీరు ఏమంటారు?
అదే సార్, అంటే ఆ ఇంగ్లీష్ వర్షన్ లో చూసినప్పుడు ఆర్ట్ ట్రెజర్ అని ఉంది సార్, అంటే మన హృదయంలో ఏముంటదో అది అనేది నేను చూశాను సార్.
ఆర్ట్ ట్రెజర్ అని చెప్పి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఉంది. అంటే నీ హృదయం అనే బ్యాంక్, నీ హృదయం అనే పెట్టే, అందులో ఏముంటది అని అర్థం. రైట్, బాగుంది, తనకు అర్థమైంది, తనకు అర్థమైంది. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, మీ డౌట్లు కూడా తను క్లారిఫై చేయగలుగుతుంది. రైట్, మీకు అందులో ఏమి డౌట్ లేదు కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. 36-37 రాంబాబు
సార్. 37లో నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందదు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందు అని ఉంది కదా సార్. దాన్ని బట్టి నాకు చిన్న ప్రశ్న సార్, అంటే ఒక వ్యక్తి కొంచెం నీతిమంతుడిగా కొంచెం అపరాధిగా ఉండడానికి అవకాశం ఉందా?
అంటే దాన్ని తను అడుగుతున్న దానికి ఏమైనా సమాధానం చెప్పాలి. అంటే సగం నీతిమంతుడు సగం అపరాధి, ఎందుకు అట్లా నీకు ప్రశ్న ఎందుకు వచ్చింది అలాగే రాంబాబు? నాకు లింక్ చెప్పు, అలాంటి ప్రశ్న అడగల కారణం ఏంటి? కాంటెక్స్ట్ లోంచి అన్నమాట.
నీ మాటలను బట్టి, నీ మాటలను బట్టి అనే ఆ వర్షలోనే ఉంది కదా సార్ మొత్తం. అంటే మన మాటలను బట్టి మనం నీతిమంతులు ఉంటాము, మన మాటలను బట్టి అపరాధిగా ఉంటాము అని ఉంది. దాన్ని బట్టి అంటే వేరొక చోట
ఏం చేస్తావంటే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అని మాట్లాడుతున్నాడు నువ్వు అనుకున్నావు అని అంటున్నాను. నేను అనుకున్నాను ఎవరు మంచి మాటలు మాట్లాడతారో వాళ్ళు నీతిమంతులు, ఎవరు దోషణ మాటలు మాట్లాడతారో వాళ్ళు అపరాధులు. ఒకే వ్యక్తి మంచి మాటలు మాట్లాడతాడు, ఒకే వ్యక్తి దోషణ మాటలు మాట్లాడతాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి దేవుడు అని ఒప్పుకుంటాడు, ఆ వ్యక్తి దేవుడిని దెయ్యము అని ద్వేషిస్తాడు అనేవాళ్ళు తీసుకుంటున్నావా? ఒకే వ్యక్తి అలా అంటాడనా?
అంటే ఒకే వ్యక్తి రెండు వేరు వేరు సందర్భాల్లో వేరువేరుగా స్పందిస్తా ఉంటారు కదా సార్?
అదే నేను అంటున్నా వేరు వేరు. అది కాంటెక్స్ట్ ఏంటి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని బయల్జెబూలుకి అధిపతి అనటం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి బయల్జెబూలు అనటం. ఇప్పుడు ఒక వ్యక్తి యేసయ్యను ప్రభు అని ఒప్పుకున్నాడు, అదే వ్యక్తి యేసయ్యను ప్రభు కాదు అని అంటాడా? అనడు కదా అలా నువ్వు ఆలోచిస్తే అర్థమవుతుంది. సందర్భం ఏంటంటే వాళ్ళు ఏసేని దూషిస్తున్నారు, ఎక్కడో ఒప్పుకోలేదు. వాళ్ళు రెండు రకాలుగా మాట్లాడటం వల్ల ఒకటే మాట్లాడుతున్నారు, ఏసే కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమైనా క్లారిటీ వచ్చిందా?
అంటే నాకు కొంత క్లారిటీ అంతకుముందు అంటే తమరు చెప్పింది ఓకే సార్, కాకపోతే నేను అనుకున్నాయంటే అపో పౌలు గారు నేను చేయాలనుకున్న మంచిని చేయలేకపోతా ఉన్నాను, చెడుని చేస్తా ఉన్నా అంటారు కదా సార్. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉన్న వ్యక్తి అపరాధ భావం కలిగి ఉండడానికి అవకాశం ఉంది, కానీ అపరాధి కాదు అనేది ఒక గ్రహింపు నాకు ఉంది సార్. అయితే రెండు రకాలుగా ఉండడానికి అవకాశం.
ఒక మాట నీకున్న గ్రహింపు బోల్డ్, అంత గ్రహింపు ఉంటే ఉండొచ్చు కాక. ఇక్కడ వాక్యం మనిషిలో ఉన్న క్రియల కోసం కాదు, మాటల కోసం. నువ్వు దాన్ని ఎట్లాగా పౌలుకి కనెక్ట్ చేసి మాట్లాడుతున్నావు? నువ్వు దానికి ఎట్లా కనెక్ట్ చేస్తావు? స్కోప్ లేదు. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళొద్దు, ఇక్కడే నిలబడు, ఈ ప్యాసేజ్ లోనే చూడు, ఈ ప్యాసేజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, బయటకు వెళ్ళొద్దు. నీకు అర్థమవుతుంది పైన ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ మాటల కింద మాట్లాడతాడు అర్థమవుతుంది.
ఓకే సార్.
యా ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ వాళ్ళ వాక్యాల మీద మాకు అవగాహన ఉంది అన్నారు. మనం అడిగిన ప్రశ్నలు కూడా సమాధానాలు చక్కగా చెప్పగలిగారు. అనురాధ ఏలూరు నుంచి ఒక మెసేజ్ పెట్టింది, నీకు బాగా ఉపయోగపడుతుందేమో. యాకోబు 3:11-12 ఒకే ఓట్లో నుంచి తీపి చేదు బయలుదేరుతాయే. అక్కడ అలా లేదమ్మా బయలుదేరకూడదు అని ఉంది. ఒకే జలబొగ్గులో నుంచి చేదు నీరు మంచినీరు రావు, ఒకరిలోంచి రెండు రాకూడదు రావు. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి అలాగే ఉంటాడు ఇలాగే ఉంటాడు అని మనం అనుకోవడానికి వీలేదు. రక్షించబడ్డ వాళ్ళు మళ్ళా వాళ్ళు వెనక్కి తిరిగి చూడడానికి ఇష్టపడరు. దాన్ని మనం అర్థం చేసుకుంటే క్లారిటీ వస్తుంది. ఇంకేమైనా డౌట్లు ఏమైనా డిస్కస్ చేయాల్సినవి ఉంటే అడగండి, ఏమీ లేకపోతే త్వరగా ముగింపులోకి వెళ్దాం. రైట్ ముందుకు వెళ్దాం. మరి ఆల్మోస్ట్ అన్ని వాక్యాలు మాట్లాడాం. మనం స్కిప్ చేసింది, మనం మాట్లాడకుండా ఉన్నది ఏదైనా ఉందంటే అది ఎక్కడో ఒకటి మిస్ చేసామండి. బంధించటం 29 మనం మిస్ చేసాం. ఎవరైనా 29 మీద మీ అభిప్రాయం మాట్లాడతారా, ఒక చదువుతారా? ఆగండి 29 స్వర్ణలత సిస్టర్, స్వర్ణలత సిస్టర్ 29 నీకేమర్థమైందమ్మా? 29 అర్థమైందన్నా? 30 ఫస్ట్ పార్ట్ అర్థమైందన్నా?
ముప్పై వేలు సెకండ్ పాడు అర్థం కాలేదు అన్నావు. 29 వచ్చిన ఒక్కసారి నీకేం అర్థమైనా మాట్లాడతావా
సార్? ఇక్కడ బలవంతుడు అంటే సాతాను సార్. బలవంతుని బంధిస్తేనే కదా సార్ ఆయన అంటే ఆయన బంధకాల్లో ఉన్నటువంటి ప్రజల్ని విడిపించగలమని దేవుడు అంటున్నాడు సార్.
చాలా చక్కటి అవగాహన ఉంది. అంటే బలవంతుని సాతాన్ని ఎవరు బంధించాలి, బంధించి ఎట్లా బయటకు తీసుకురావాలి, దాన్ని మీకు ఏమన్నా మీ అవగాహన నుంచి మాట్లాడండి.
అంటే యేసుక్రీస్తు ప్రభువారే బంధించాలి సార్, ఎందుకంటే ఆదాముని ఆదాము అప్పుడు ఎట్లాగో వైభవాన్ని ఎట్లా కోల్పోయారో తండ్రితోటి, అది తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి సాతాన్ని బంధించి మనకి రక్షణ ఇచ్చారు కదా సార్, అట్లా సార్ ప్రాణాన్ని బట్టి.
ఓకే, ఎవరైనా మాట్లాడతారా 29 వచనం మీద? స్వరూప,
సాతాను బలవంతుడే, కాని అంతకంటే బలవంతుడు యేసు ప్రభుల వారు. ఆయన్నే దాన్ని బంధించి ఆ దాని రాజ్యంలోకి వెళ్లి మనందరినీ ఆయన రాజ్యంలోకి తీసుకొని వస్తున్నట్టుగా అర్థమైంది సార్.
బాగుంది, క్లియర్. మీరు స్వర్ణలత మాట్లాడిన భావంతో ఏకీభవిస్తున్నావు. సాతాను బలవంతుడు, సాతాన్ని యేసయ్య బంధించాడు, సాతాన్ని బంధించి యేసయ్య మనల విడిపిస్తున్నాడు, బాగుంది. కానీ ఇది కామన్ ప్రిన్సిపల్ గా రాస్తున్నాడు ఆయన, ఒకడు అని రాస్తున్నాడు. అంటే ఇదేదో యేసయ్యకి సాతానికి మాత్రమే సంబంధించింది, మనకి సంబంధించింది కాదని కాదు, ఒక్కడు అని ఆయన రాస్తున్నాడు. కాబట్టి ఇదేమైనా మనకు అప్లై అవుతుందా? ఏమైనా మనకు అప్లై అవుతుందా? ఆలోచిస్తారా?
చేసుకోవచ్చు సార్. అంటే మనము దేవుళ్ళు బలంగా ఉన్నప్పుడు బలహీనులు, దేవుని యొద్దకు రాని వాళ్ళు, కొందరు వాక్యంలో ఇంకా లేని వారికి మనం కూడా ఊతనిచ్చి బలహీనులను బలపరచుడి అట్లా, అంటే వాళ్ళని మనం తీసుకొని రావచ్చు సార్. అంటే దేవుడి నామంలో సార్, వాక్యం
దేవుడి నామంలో మన సాతాన్ని బంధించగలుగుతాము. బాగుంది, ఆలోచన బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా
సార్? ప్రైజ్ లార్డ్ సార్.
కిరణ్ డేవిడ్ సార్, ఎస్ బ్రదర్.
సార్ సార్, అంటే ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అని అనుకోవచ్చు సార్.
బాగుంది, ప్రార్థన ద్వారా అది అర్థమైంది, వాక్యము ద్వారా అర్థమైంది, పరిశుద్ధాత్మ ద్వారా అర్థమైంది. బాగుంది బాగుంది. సుసన్న తను లూకా 10:19 కోట్ చేసింది, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటొక్కను శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు, అధికారం మనకు ఇచ్చారు. కాబట్టి మనకు ప్రభు అధికారం ఇచ్చారు, మనం కూడా ఆ ప్రభు అధికారాన్ని ఎక్సర్సైజ్ చేయగలము. దాన్ని ఈ వాక్యంలో చూస్తే బాగుంటది. మనం ఏంటంటే ప్రార్థనలో గడపం, మన సాతాను పనిచేస్తున్నాడనే స్పృహే మనకు ఉండదు. కానీ ఆత్మలు రక్షించబడిపోవాలి, మనుషులు మారిపోవాలి, సాతాను గురించిన అవగాహన లేకుండా నేను సాతాను డెన్లోకి వెళ్తున్నాను, వాడు కూట్లో ఉన్న పక్షిని బయట తీసుకురావాలి, వాడు బంధకాల్లో ఉన్న బానిసను బయట తీసుకురావాలి అన్నప్పుడు ఖచ్చితంగా సాతాను క్రియలు, సాతాను మోసాలని మనం ఆ వ్యక్తికి అర్థమయ్యేలా చేయడము, అలాగే మనం ప్రార్థన చేసి దైవాత్మ శక్తితో కొనసాగటం అన్నది చాలా అవసరం. అదేమీ చేయకుండా కనబడ్డ వాళ్ళకల్లా వాక్యం చెప్పేస్తాను, కనబడ్డ వాళ్ళందరూ చెప్పేస్తున్నాను కానీ ఎవరు మారతలేదంటే నువ్వు అసలుకి స్పిరిచువల్ వార్ఫేర్లో లేవు. ఆత్మీయ పోరాటంలో నువ్వు లేకుండా, సిద్ధపడకుండా, సన్నద్ధం కాకుండా, ఆత్మశక్తి చేత నింపబడకుండా, ప్రార్థన చేయకుండా నువ్వు చెప్పేస్తే ఎట్లా మారిపోతారు? దాన్ని మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. రైట్, మనం ముందుకెళ్దాం. ఆల్మోస్ట్ అన్ని చక్కగా మాట్లాడారు కాబట్టి ఇక మనం గైడ్లైన్స్ లో చూడాల్సిన విషయాలు ప్రశ్నలు అయిపోయింది. సజీవవాహిని వ్యాఖ్యానం అక్కర్లేదు, మనం ఆల్మోస్ట్ అన్ని చూసాము. మనకు అర్థం కానీ ఏదైనా ఉంటే అందులో చూడాలి. కాంటెక్స్ట్ మాట్లాడచ్చు, సెక్షన్స్ మాట్లాడచ్చు, ముగింపులో రేపు మాట్లాడదాం సెక్షన్స్. నెక్స్ట్ వీక్ ఇది ఒకటే సెక్షన్ గా ఉంది. యా, కాంటెక్స్ట్ అప్లికేషన్ అయిపోయింది. ఎవరైనా కాంటెక్స్ట్ మాట్లాడతారా? కాంటెక్స్ట్ మాట్లాడతారా?
ఏసయ్యను బయల్జబోల్ అని బయల్జబోల్ ద్వారా దయ్యములను వెళ్ళగొడుతున్నారని పరిశీలన అన్నప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళకి జవాబు చెప్తున్న సందర్భంగా తీసుకొచ్చాను.
ఏసయ్య పరిశీలకు సమాధానం ఇస్తున్న సందర్భం అంటది రత్న ప్రసన్న. ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా?
సార్ ప్రయత్నం సార్ బైబిల్ స్టడీ నియమాల ప్రకారము మొదటి వచనాన్ని తీసుకొని చెప్ప మనం తీసుకోవాలి కాబట్టి దయ్యం పట్టిన అంటే దయ్యం పట్టిన అతన్ని యేసయ్య వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచిన సందర్భంగా కూడా తీసుకోవచ్చు.
యేసుక్రీస్తు ప్రభు దయ్యాన్ని వెళ్ళగొడుతున్న సందర్భం వెళ్ళగొట్టిన సందర్భం అని కూడా తీసుకోవచ్చు. బాగుంది, మీకు అర్థమైంది, చాలు. అప్లికేషన్కి వెళ్ళిపోదాం. వరుసగా నాకు అప్లికేషన్ చెప్పాలి. శశి నీ అప్లికేషన్ చెప్తావా?
అన్న మనం మాట్లాడే మాటలను బట్టి తీర్పు ఉంటుంది కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలంటే
చాలా చక్కటి అప్లికేషన్. టంగ్ జాగ్రత్త అని చెప్పేసి అంటున్నాడు. మాటలు బట్టి తీర్పు ఉంటుంది కాబట్టి మాటలు మళ్ళా చెప్పిన అప్లికేషన్.
అన్న మాటల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి.
ఎవరు ఉండాలి?
నేనన్నా.
నేను మాట్లాడేటప్పుడు నా మాట జాగ్రత్తగా చూసుకోవాలి, అది అప్లికేషన్ అంటే. బాగుంది. తర్వాత నాగేశ్వరరావు
సార్. రెగ్యులర్ సార్, తీర్పు దినం అనేది ఒకటి ఉంది కాబట్టి నేను మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని అన్వయించుకున్నాను సార్.
నా మాటలు తీర్పులోకి వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. బాగుంది. నవ్య,
నేను కూడా మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని.
అప్లికేషన్ అంటే మీకు ఇవ్వబడ్డ వాక్యాలు 22-37 దాకా 15-16 వాక్యాల్లో ఏవి మీ హృదయాన్ని తాకింది, ఎక్కడ మీరు కన్విక్ట్ అయ్యారు, అది అప్లికేషన్ గా చెప్పొచ్చు. ముందే ఆయన చెప్పాడు కాబట్టి నేను అదే చెప్తాను అనవసరం అవసరం లేదు. మేబీ అదే మీకు బలమైన కన్విక్షన్ వస్తే నో ప్రాబ్లం. కానీ మీరు అప్లికేషన్ అంటే ముందు చెప్పింది చెప్పలేమో, ఏకీభవ్యం చెప్పలేమో, ఒకలాగే చెప్పాలేమో, అవేమి లేవు. మిమ్మల్ని తాకిన విషయాలు, మీరు కన్విక్ట్ అయిన విషయాలు మాట్లాడితే సరిపోతుంది. క్రాంతి,
సాతాను కూడా శక్తిమంతుడు. సాతాను కూడా శక్తిమంతుడు అని నేను తెలుసుకున్నాను. కాబట్టి మనం దేవుని శక్తిని కలిగి ఉంటే మాత్రమే వాడి కార్యాలను ఎదిరించగలుగుతామని తెలుసుకున్నాను. ప్రైజ్ లాడ్.
మనం ఉండదు అప్లికేషన్ లో, మనం అన్నది ఉండదు. ఇప్పుడు మళ్ళీ మార్చి చెప్పు.
నేను సాతాను కూడా శక్తిమంతుడు అని తెలుసుకున్నాను. నేను దేవుని శక్తిని కలిగి ఉంటేనే ఆ సాతాను క్రియలను ఎదిరించగలుగుతానని తెలుసుకున్నాను.
నేను దేవుని శక్తితోటే సాతాను ఎదిరించగలుగుతాను. చాలా చక్కటి మాట. తర్వాత లావణ్య.
నేను స్పిరిచువల్ వార్ లో ఉన్నానని గుర్తు చేసుకున్నాను సార్. థాంక్స్ సార్.
నేను స్పిరిచువల్ వార్ లో ఉన్నాను. ఒక గ్రహింపు, అప్లికేషన్ ఏంటి? నీ గ్రహింపు బాగుంది, అప్లికేషన్ ఏంటి
సార్? ఇక్కడ నుండి కంటిన్యూగా అదే ప్రేయర్ అలాగే ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలని తీసుకున్నాను సార్. థాంక్స్.
ఓ రైట్. ఆత్మీయంగా బలంగా ఉండాలి, బలవంతుని తలపడాలంటే అని మాట్లాడుతుంది. బాగుంది. అనుభవం మామూలుగా భౌతికంగా కూడా బలంగా ఉండాలి, శారీరకంగా కూడా బలంగా ఉండాలి. రైట్. తర్వాత స్వర్ణలత సిస్టర్. అమ్మా,
ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడాలి, అంటే ఎవరిని బాధ పెట్టకుండా మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను సార్.
ఎక్కడేమన్నా మీ పబ్లిక్ కన్వర్జేషన్ ఎట్లా ఉండాలి అని ఏమన్నా దాన్ని స్టడీ చేసామమ్మా మనం ఈ ప్యాసేజ్ లో. కాంటెక్స్ట్ నుంచి మాట్లాడండి, మీకు అర్థమైందో లేదు దానికోసం అడుగుతున్నాను. అసలు ప్యాసేజ్ లో నోటి మాటను బట్టి తీర్పు అని ఎందుకు అన్నాడు? ఏ మాట కోసం అన్నాడు ఆయన?
అంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా సార్, పరిసయ్యులు వాళ్ళు ఎట్లా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి అట్లా
ఏదైనా వాళ్ళు దైవ దోషణ చేసే మాటలు మాట్లాడుతున్నారు.
నేనంటాను ఈ కరుణాకర్ సుగుణ లలిత కుమారు తెలుసో తెలియకో ఎంత ఘోరంగా మాట్లాడతారో ఆ రాధా మనోహర్ దాస్ వాళ్ళే కాదు చాలా సార్లు సేవకులు కూడా బైబిల్లో ఉండదు దేవుడు చెప్పాడు అబద్ధం దేవుడు చెప్పాడు దేవుడు చెప్పన్నాడు అబద్ధం అవి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలను బట్టి తీర్పులోకి వెళ్తాము అది ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మీ కన్వర్జేషన్ చక్కగా ఉండాలి అది కాదు కాంటెక్స్ట్ దేవుని విషయాల్లో రాయబడుతున్న మాటలు దాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి బాగుంది తర్వాత రత్న ప్రసన్న
నా అప్లికేషన్ ఏంటంటే 30వ వచనం నుంచి నేను తీసుకున్నానన్న సువార్తను ప్రకటిస్తూ దేవుని కోసం ఆత్మను సమకూర్చే దానిలాగా ఉండాలని నేను నిర్ణయించుకున్నానన్న
ఒకవేళ ఆ పని చేయలేదు అనుకోండి అర్థం ఏంటమ్మా
విరోధి అన్న
అంటే నేను ఆత్మను సంపాదించట్లేదు అంటే విరోధి పక్షంగా ఉన్నాను చేయాల్సిన పని చేయకపోవడం కూడా విరోధి పక్షంగా ఉండటమే నేను ఆత్మను సమకూరుస్తాను అని రత్న ప్రసన్న అంటుంది కాబట్టి త్వరగానే ఐటీ సహవాసాలు అనేక సహవాసాలు కట్టాలి అట్లా ముందుకెళ్తా చాలా సంతోషం కిరణ్ రెడ్డి సార్
సార్ ప్రజలకు సార్ నాకు హృదయం సరిగ్గా ఉండాలి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది ఇది చాలా ప్రాముఖ్యం కనిపించింది సార్ ఎందుకంటే మనం మాట్లాడే మాటను బట్టి తీర్పు పొందుతాము మనం మాట్లాడే మాట మన హృదయంలో నుంచి వస్తుంది కనుక అది చాలా బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనేటువంటిది అర్థమైంది సార్
హృదయం సరిగ్గా ఉండాలి అని చదివావా హృదయం నింపబడి ఉండాలని చదివావా
హృదయము నిండి ఉండే దాన్ని బట్టి అనంటే మనం హృదయంలో ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఆలోచన చేస్తాం అలాంటి పనులు చేస్తాం కదా సార్ దాన్ని బట్టి
అన్ని బాగుంటాయి వాక్యంతో హృదయాన్ని నింపుకుంటే మన మాటలు అలాగే ఉంటాయి స్తుతిస్తాం ప్రార్థిస్తాం ఆరాధిస్తాం తప్ప దూషించాం బాగుంది హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి నింపుకుంటాను బాగుంది చాట్ బాక్స్ లో ప్రేక్షక మహాశయులు చాలా చక్కగా విన్నారు విని కూర్చోవద్దు రాసుకోండి అప్లికేషన్ రాసుకోండి చదివిన వాక్య భాగాన్ని బట్టి ఇది మార్చుకుంటాను ఇది నేను పాటిస్తాను ఇది తీసేసుకుంటాను అని మీరేమన్నా అట్లా రాసుకుంటే మీకు ప్రయోజనకరంగా ఉంటది స్వరూప
సార్ నేను రెండు అప్లికేషన్ తీసుకుంటున్నాను సార్ ఆ 30ల నుండి దేవుని పక్షాన ఉండాలి దేవునితో కలిసి ఆత్మలను సమకూర్చాలని నేను తీసుకున్నాను సార్ అక్కడ నుండి నా దాంట్లోకి వచ్చే వరకు మరి నా హృదయంలో ఎప్పుడు మంచి నింపుకొని దేవుని వాక్యము అన్ని మంచి ఫలాలన్నీ నింపుకొని మరి ఇతరుల వద్దకు ఎన్నప్పుడు అభ్య వస్తాయి కాబట్టి ఆ విధంగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను సార్ ప్రైజ్ రాజ్ సార్
బాగుంది సమకూర్చాలి మంచిగా మాట్లాడాలి నేను ఈ విషయంలో ఇంకొక అప్లికేషన్ తీసుకుంటే చాలా బాగుంటది అంట అదేంటంటే మేము సంగారెడ్డి పోలీసులు కలిసి ఉండాలి విడిగా ఉంటే రాజ్యం కూలిపోద్ది కలిసి ఉంటే సాతాను ఓడించగలుగుతాం ఐక్యతతో ఉండాలి ఆ అప్లికేషన్ కూడా మీరు తీసుకోవాలి
సార్ ఐక్యతనే ఉన్నాం సార్ ఇప్పుడు సావాసం మీరు వేరు చేశారు సార్ మేము సావాసం కోసం పనిచేస్తున్నాం కానీ ఎప్పుడు ప్రేమను వదులుకోలేదు సార్
మంచి మాట మేము ఐక్యతతోటే ఉన్నాం అన్నమాట చాలా బాగుంది రాంబాబు
ఉన్నారు సార్ నేను కంటెక్స్ట్ గురించి బయటికి వెళ్లే చెడ్డ అలవాటు ఉందని అర్థం చేసుకున్నాను సార్ దాన్ని ఇంకొంచెం వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలని ఒక అన్వయింపులోనికి ఒకటి వచ్చాను సార్ రెండోది సాతాన్ని బంధించాలి బంధించిన తర్వాతే నేను వాడి రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాను అని గుర్తించాను సార్ నేను సాతాన్ని బంధించాలి అని అన్వయింపులోనికి వచ్చాను సార్
సాతాన్ని బంధించాలి చూడడానికి చాలా పక్కగా ఉంటాయి కానీ ఈ వాకింగ్ గట్టిగా పట్టుకుంటే బలవంతుడు కూడా బంధించగలుగుతాం మంచి మాటలు అందరూ చక్కగా యాక్టివ్ గా టీం అంతా చాలా బాగున్నారు చాలా చక్కగా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యారు కొన్ని అప్లికేషన్స్ చాట్ బాక్స్ లో పెట్టారు వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం చదువుతున్నాను పెట్టండి ఎప్పుడైనా పెట్టండి ఏం పెట్టకుండా కూర్చున్నారు ఎట్లాగా వెంకటకృష్ణ గారు నేను మాట్లాడినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాను దేవునికి విధేయుడిగా ఉంటాను బాగుంది మత్తయి సువార్త 12:36 ప్రకారంగా నేను అన్వయింపు చేసుకుంటున్నా లేదు బలవంతుడి అధికారంలో ఉన్న వారిని విడిపించి దేవుడి రాజ్యంలోకి చేరుస్తాను సుసన్నకరం బాగుంది దేవుని కుమారు ఎదుట నా పాపాలు ఒప్పుకొనుచు పరిశుద్ధాత్మకు విరోధంగా ఉండకుండా చూసుకుంటాను నరేష్. ఆత్మకు లోబడతాను, కుమారుని ఒప్పు దగ్గర పాపాలు ఒప్పుకుంటాను. బాగుంది. ఆయన పక్షము అందరినీ సంపాదించాలని నిర్ణయం తీసుకున్నాను. జయశ్రీ గారు బాగుంది. నేను చేసే మంచి పనుల కోసం గుర్తింపు పొందాలని కోరుకోకుండా మర్యాదగా నమ్మకంగా సేవ చేయాలి. ఎందుకు అట్లా తీసుకున్నాడు, ఇక్కడ ఏముందో ఏం కనిపించిందో అర్థం కాల. గుర్తింపు, మర్యాద, నమ్మకంగా సేవ చేయాలి, అవి ఎందుకు వచ్చాయి? నేను విజయ్ అంటాడు బతుకుడు. నేను దేవుడి పక్షంగా ఉండి దేవుడి కొరకు ఆత్మను సంపాదించేవాడుగా ఉంటాను. బాగుంది. ఆమో టీచర్ గారు, ఐ ఫీల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ మై హార్ట్ త్రూ ద ఫెలోషిప్ విత్ గాడ్. వాక్యంతో నా హృదయాన్ని నింపుకుంటాను అంటాడు ఆయన. సంధ్యారాణి గారు, యేసుతో కలిసి సమకూర్చుటకు ఆయన చెప్పిన రీతిలో ప్రయాస పడాలని తీర్మానం చేసుకున్నా, సమకూరుస్తాను. చాలా బాగుంది. రాజా రమేష్, నేను మంచి హృదయం కలిగి ఉండాలనుకుంటున్నాను. నాకు తెలిసి నీ హృదయం చాలా మంచిది. అనురాధ, ఆత్మతో నింపబడి సాతానుకు ఏ అవకాశం ఇవ్వను. ఆత్మతో నింపబడతా సాతానికి అవకాశం. ఆ వాక్యం మీకు ఎట్లా అర్థమైంది? అర్థమైంది. సామ్యల్, పరిచర్య ఆత్మల సంపాదనలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి శక్తి కలిగి ఉంటాను. ఆత్మీయ పోరాటం బాగుంది. అబ్రహాం గారు, సద్విషయాలు హృదయంలో ఉండాలి అని తీసుకున్నారు. కృపానందయ్య గారు, నేను నా మాటలు జాగ్రత్తగా చూసుకుంటాను. బాగుంది. ప్రదీప్ వరంగల్, సర్ప సంతానంగా ఉండకూడదని మంచి మాటలు వాక్యాన్ని పలకాలని నిర్ణయించుకున్నాను. అవును, మన వాక్యాన్ని మాట్లాడడం బాగుంటుంది. కళ్యాణ ప్రసాద్ గారు, ఏసయ్య చెప్పే ప్రతి మాట సత్యం అని తెలుసుకున్నాను. బాగుంది. నాగలక్ష్మి గారు, బలమైన దేవుని ఆత్మతో సమకూర్చేదానిగా ఉంటాను. బాగుంది. దేవుని కొరకు ఆత్మను సమకూర్చాలి, ఆయన పక్షంగా నిలబడతాను. ఇజ్రాయెల్ నరేష్, బాగుంది. I should live in Jesus and I will pray. I intercede in the name of Jesus. Bon. Sare. Right. Application kuda bagundai. Okaru samayam teesukoni mana applications, study team applications, participants applications batti manu phalinpu varaku chinna prarthana chestam tarvata. ట్రెజరర్ గారు, శాలేమన్న మన మధ్య ఉన్నారు. ఈ పనులు, రివ్యూ మీటింగులు, రకరకాల పనుల వల్ల ఆల్మోస్ట్ 4 నెలల బడ్జెట్ పెండింగ్ పెట్టుకున్నాం. సెప్టెంబర్ బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు. ఒక సమయం తీసుకోండి. లావణ్య తీసుకోవాలి.
స్తోత్రం నాయన, ప్రభువా నీకు వందనాలు. స్తుతి స్తోత్రములు గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. జీవాధిపతి నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలంలో తండ్రి బైబిల్ స్టడీలో అయా మీకు తోడే ఉండి నడిపించే విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం ఉంటండి. అవునా, మా మధ్య నాయకత దయచేయండి అయా. అలాగే దేవా, నిన్నటి విషయంలో మీరు ఎంతగానో తండ్రి కృప చూపు నడిపించారు అయా. నాయన నాయన బైబిల్ స్టడీని మమ్మల్ని అందరినీ ప్రభువా నడిపిస్తున్న విధానం మీకు అందనండి. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరిలో ప్రభు అయా మేము తీసుకున్న తీర్మానాలను ప్రభు దాన్ని అనుసరించే వారిగా సహాయం చేయమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపించండి తండ్రి అయా. అవును, మా హృదయంలో నీ వాక్యంతో నింపుకున్నప్పుడు ప్రభు అయా మా హృదయంలో నుండి అయా మంచి వార్తలే ప్రభు బయటకు వస్తాయి తండ్రి. అయా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మేము అయా మంచి మాటల చేత నియోద్దకు అసమకూర్చే వారిగా మేముకు సహాయం చేయండి. అలాగే అయా బలవంతుడైన సాతాను ప్రభు అయా నాయన నాయన నీ శక్తి చేత ప్రభు అయా వారిని బెదిరించి తండ్రి వారి యొద్ద ఉన్న ప్రభు అయా బలహీనులను మేము రక్షించుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి అటువంటి ఆత్మను మాకు దయచేయండి ప్రభు అయా. పరిశుద్ధాత్మలో ప్రతి ఒక్కరు నింపబడుటకు సహాయం చేయండి అయా. నాయన నీకు వందనాలు స్తోత్రం. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నవి ప్రభు అయా. మా చుట్టూ ఉన్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు తండ్రి అయా. తండ్రి దేవాపవాది యొక్క సంబంధులుగా వారు బ్రతుకుతున్నారు. దయచేసి తండ్రి వారిని విడిపించండి అయా. మేము విడిపించే వారుగా మేము వెళ్ళుటకు అయా మాకు శక్తిని దయచేయండి. మాకు కూడా ప్రభు నీలో ప్రభు అయా నిలబడే శక్తిని బలాన్ని కూడా మొక్క దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అయా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని అలాగే
టీమ్ సభ్యులందరినీ కూడా ప్రభు తీసుకున్న ప్రతి తీర్మానాన్ని నెరవేర్చుకున్న వారిగా సహాయం చేయండి. అయా తండ్రి ప్రభు చాట్ బాక్స్ లో చేసిన ప్రతి ఒక్కరు మెసేజ్లు కూడా ప్రభు అయ్యా వారు తీసుకున్న తీర్మానం ప్రభు తండ్రి అనుసరించి నడుచుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి స్టడీలో ప్రభు మీరు కృప చూపారు తండ్రి, మీ పొందనాలు దేవ మీరు మాతో మాట్లాడుతున్నారు దేవ, మీ వాక్యం సత్యమైన తండ్రి, జీవం గల దేవా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవ. ప్రభా ఇంతవరకు తండ్రి దేవా నాయన తల్లి సావాసం మాకు దయచేస్తారు, ఇక ముందు మాకు దయచేస్తున్నారు, కడ వరకు నడిపించండి ఆత్మల సంపాదనలో మేము దేవా నాయన నాయన చెదరగొట్టు వరకు విరోధులుగా అయానికి ఉండకుండా ప్రభా అయానికి ప్రీతికరంగా మేము జీవించేటట్లుగా సహాయం చేసి నడిపించమని ఇదిగో తండ్రి చిన్న ప్రార్థన నీ పాస్తని చేర్చుకుని మహిమ ఘనత ప్రభావం పొందమని ఏసునామం అడుగుతున్నాం తండ్రి. ఆమె ప్రైజ్ లో సార్ థ్యాంక్ యూ సార్.